ವೆಂಕಟೇಶಯ್ಯ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ. ವೆಂಕಟಂ 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 ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ. ವೆಂಕಟಂ 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 ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ್ಯ. ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ನಾರಾಯಣಾಯ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ. ವಾಸುದೇವ ವಾಸುದೇವ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ. ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. 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 ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ರುದ್ರಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ಅರುಣಾಚಲಂ 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 ಅರುಣಾಚಲಂ. ಪ್ರೀತಿಯ ಆತ್ಮಬಂಧುಗಳೇ, ఈ రోజున దుర్గరాజు గారి చేత నిర్మించబడినటువంటి ఈ భవనంలో ఈ చైతన్య జూనియర్ కాలేజీ, జూనియర్ కాలేజీ అంటే ప్లస్ టూ ఇంటర్మీడియట్, ఆ ప్లస్ టూ కోసం చైతన్య కాలేజీ వారు వారి కోరిక మీద ఈ భవనం అంతా నిర్మించడం జరిగింది. ఈ భవనం యొక్క గృహప్రవేశ సందర్భాన్ని పురస్కరించుకుని మేము కూడా ఈ పట్టణం రావటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిన్న సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మతంలో ప్రయాణం చేసినా, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, సత్యం ఒకటిగానే ఉంటుంది కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. ఆ సత్యం లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది. మనకు దాని తాలూకు అనుభవం పొందకుండా అందరి హృదయాల్లో చేతనుడిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అనుభవం పొందకుండా మనం దుఃఖరహిత స్థితిని పొందలేం. పునర్జన్మలలోంచి విడుదల పొందలేం, దుఃఖం లేని స్థితి, సారోలెస్ స్టేట్, ఆ స్థితిని పొందలేం. అదే ఎవడైతే ట్రూత్ని అందరిలోనే అంతర్యాముగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, ఆ చేతనని ఎవడైతే అనుభవానికి వేద్యం చేసుకున్నాడో వాడికి ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, వాడికి ఇంకా పరకం దేర్ ఇస్ నో మోర్ సారో, దేర్ ఇస్ నో మోర్ రీబర్త్, దేర్ ఇస్ నో మోర్ టెన్షన్. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్. ఎవరు మన ప్రవక్తలు మహమ్మద్ అవనండి, యేసు అవనండి, ఆచార పురుషులు అవనండి, సైన్స్ అవనండి, ఆ మనిషిని సారో దుఃఖం అనేది ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, లోకానికి సంబంధించినటువంటి కీర్తి ఎంత ఉన్నా, దుఃఖం వస్తుంటే అంత ఏమీ ప్రయోజనం లేదు. నీకు అశాంతి వస్తుందనుకోండి, నీకు బాహ్యంగా చాలా ఉన్నాయి, కానీ అశాంతి వస్తుందనుకోండి, దుఃఖం వస్తుందనుకోండి, టెన్షన్ వస్తుందనుకోండి, నీకు ఇంక జ్ఞానం లేదు. మీరు ఎన్ని అభ్యాసాలు చేసినా, యోగ అభ్యాసాలు చేసినా, మనకి ఏ కారణమైన బాహ్యమైన కారణాలు ఏ కారణం మీదైనా మనకి ఏ కారణమైన దుఃఖం వస్తుందనుకోండి, మీకు చాలా పాండిత్యం ఉందనుకోండి, అది ఉపనిషత్తులు అన్ని చదివేసుకున్నారనుకోండి, అజ్ఞాన్ని అధ్యయనం చేస్తారనుకోండి, ఎన్ని చేసినా మీకు అశాంతి వస్తాయంటే దుఃఖం వస్తాయంటే అక్కడ జ్ఞానం నోటికి నిలిపాడు లేనట్టు మీకు ఎంత పాండిత్యం అసలు ఏం ప్రయోజనం లేదు. అసలు జ్ఞానం యొక్క స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఉండటం, దాని వైభవమే వేరు. అంతేకాదు భగవంతుడు కూడా జ్ఞానానికి మించిన, ఆత్మజ్ఞానానికి మించిన వస్తువు ఎలాగా లేదు, అసలు దానికి తోడు సమానమైన వస్తువు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడా లేదన్నాడు. దాని వైభవం అటువంటి ఆత్మ ఆ జ్ఞానం మిగతాయి విషయ జ్ఞానాలు, మిగతాయి కూడా విషయ జ్ఞానాలు. ఇక్కడ విషయం ఆత్మే, మన ఆబ్జెక్టివ్ ఆత్మే, విషయమే జ్ఞానమా, తెలుసుకోకూడదు అదేదే, తెలుసుకునేది అదే, అన్నీ ఇక్కడ ఒకటే. మిగతా అలా త్రిపుటి ఉంటుంది, తెలుసుకునేది ఒకటి, తెలియటం అనేది ఒకటి, నేర్చుకునేది ఒకటి, నేర్చుకోబడేది ఒకటి, నేర్చుకోవటం అనేది ఇక్కడ అందుకే మూడే అది చైతన్యం. అక్కడే మనం ఎన్ని బాహ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆత్మజ్ఞాన సముపార్జనకి ఇక్కడ ఒక్కటి ఉంది, దాని తాలూకు అనుగ్రహం లేకుండా, దాని తాలూకు గ్రేస్ లేకుండా దాన్ని పొందలేదు. బాహ్య ప్రక్రియల వల్ల లాభం లేదు. దాన్ని ఏదే మనం దేనైతే పొందుదాం అనుకుంటున్నామో జీవిత లక్ష్యం ఏదో, మనిషికి మనిషి గమ్యం ఒక ట్రూత్ని రియలైజ్ చేయటం. ఆ జీవిత గమ్యం ఏంటంటే గాడ్ రియలైజేషన్ అనండి, ట్రూత్ రియలైజేషన్ అనండి, ఏదో పేరు దైవ సాక్షాత్కారం. భక్తులు దైవ సాక్షాత్కారం ఉంటారు, జ్ఞానులు ఆత్మ సాక్షాత్కారం ఉంటారు, యోగులేమో ఏదో సమాధి స్థితి అంటారు, ఏదో రకరకాలుగా పేరు పిలుస్తారు. బుద్ధుడు నిర్వాణ స్థితి అన్నాడు, యేసు స్వర్గరాజ్యం అన్నాడు, మన హిందూస్ మోక్షం అంటారు, మరో రకం ఎవరు ఏది పిలిచినా ఏ పేరు పెట్టి పిలిచినా వస్తు ఒకటి, అది ఉన్నది ఒకటంటే ఒకటి, దానికి ద్వితీయం లేదు. ఏదైతే ఉందో దానికి ద్వితీయం లేదు. మనకి ఈ ద్వేషము భయము అసూయ అన్ని ద్వితీయంలోంచి వస్తున్నాయి. మనకు రెండోది కనిపించినప్పుడు ఇవన్నీ వస్తాయి, ద్వైతంలోంచి ఇవన్నీ వస్తాయి. ద్వైతం నుంచి ద్వేషం వస్తుంది, ద్వైతం నుంచి భయం వస్తుంది, ద్వైతం నుంచి కోరిక వస్తుంది, అన్ని ద్వైతం నుంచి వస్తాయి. అంటే అది అద్వైత అనుభవం, అమృత అనుభవం. ఆ నాన్ డ్యుయల్ స్టేట్ నీకు వచ్చే వరకు ద్వైతం నేను విడిచిపెట్టదు. నీ వేరు నేను వేరనే భావన ఉన్నప్పుడు భయం కూడా వస్తూ ఉంటుంది. నన్ను చూసి నాకు భయం లేదు, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, నేను నన్ను చూస్తే మీకు భయం వేస్తుంది. అలాగే ఉన్నది ఒకటే, దాని అనుభవంలోకి వచ్చినప్పుడు తనకంటే భిన్నంగా ఏమి కనపడదు. అంటే అక్కడ భయం లేదు, లోపల చూసుకుంటుంది, బయటకు చూసినది. దాని లోపల కళ్ళు మూసుకున్నా చూసుకునేది, కళ్ళు తెలిసినా ఆ లోపల ఉందే బయటకు చూస్తూ ఉంటాడు. భగవద్గీత ఒక మాట చెప్పాడు, మీరు ఇప్పుడు సబ్జెక్ట్ ఎంత బాగా శ్రద్ధగా విన్నాను, మీకు ఆ ట్రూత్ని రియలైజ్ చేశాక ఇంతవరకు మీరు విన్నదాన్ని చూసి మీకే రోత పడుతుంది. ఇప్పుడు ఈ దీనికి పంజరం ఏదో అంటారు, పంజరం ఏదో పరంజా, ఈ మేడ కట్టడానికి పరంజాలు ఉంటాయి, మేడంతా తయారైపోయింది, ఈ పరంజాలు చిరాగ్గా ఉంటాయి, మరి దానికి పరంజా అంటారు. అని తాపి మేస్త్రి అక్కడ నిలబడి పనిచేస్తూ ఉంటారు. మేడంతా తయారైపోయిన తర్వాత పరంజాలు అలా పెట్టుకుంటే మనకే చిరాగ్గా వస్తుంది, మన బిల్డింగ్ ఆ పరంజాలే కట్టించడం. కానీ అంతా అయిపోయిన తర్వాత మటుకు ఇదేంటి, ఇదంతా ఏంటి, మళ్ళీ నాన్ సెన్స్ అంతా ఏంటి అనిపిస్తాను, దానివల్లే మనం కట్టుకున్నాం. అలాగే నీకు మీకు జ్ఞానం కలిగేప్పుడు మేమేదో చెప్తున్నాం, మీరు వింటున్నారు, అధ్యయనం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, మన అది వస్తువు ట్రూత్ అనుభవంలోకి వచ్చాక ఎంతవరకు మీకు విన్నదంతా మీకే రోత కింద అనిపిస్తున్నాను, నెసిటీ లేదు. ఇంకా వినదే, వినటానికి ఏం మిగలదు, చూడటానికి ఏం మిగలదు, ఎటు చూసినా అదే, కళ్ళు మూస్తే అది, కళ్ళు తెరిస్తే. భగ భగవంతుడు కూడా దేశంలో ఏం చెప్పాడంటే సర్వధర్మాన్ని పరిచయం. అంటే మనిషిని కర్మ విడిచిపెట్టమని చెప్పాం, స్వభావం అలవాటు. స్వభావం అంటే కంగారు పడకండి, అలవాట్లే స్వభావం. స్వభావం అంటే ఆ టెక్నికల్ వేదాంత పరివే సైన్స్లో బయో కెమిస్ట్రీలో ఫిజిక్స్లో టెక్నికల్ వర్డ్స్ ఎలా ఉంటాయి, ఫిలాసఫీలో కూడా టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. అది టెక్నాలజీ. కొన్ని కొన్ని పడికెట్టు మాటలు అంటారు అవి, ఆ సబ్జెక్టుకి సంబంధించిన పడికెట్టు మాటలు వాడుతూ ఉంటారు. అలాగే స్వభావం, వాళ్ళ స్వభావం అట్లా ఉంటుంది, వీళ్ళ స్వభావం స్వభావం అంటే ఏమి లేదు, అలవాట్లు స్వభావం. స్వభావం అంటే ఏంటి, ఎక్కడి నుంచి దిగొచ్చింది స్వభావం? ఏమో ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఏదో కొన్ని బలహీనతలు ఉంటాయి, అవన్నిటినీ కలిపి ఆ మనిషి స్వభావం అంటారు. నువ్వు నీకిద్దరం చేయటం ఇష్టం లేకపోయినా కృష్ణుడు అన్నాడు నీ స్వభావం నీ చోట చేయిస్తుంది అప్పని అన్నాడు. నీకు రోజు పదేంటి యుద్ధాలు చేయటమే, అర్జునుడికి పదేముంది, ఎక్కువ యుద్ధాలు చేయటమే కదా, కొన్ని వందల యుద్ధాలు చేశాడు. ఇవాళ నాకు ఏదో రోత కింద నీకు ఎంత అనిపిస్తాను, నీకు ఇప్పుడు యుద్ధం చేయడానికి నువ్వు ఇచ్చావు. అది నీ స్వభావం నీ చోట చేయిస్తుంది. అంటే నీకు హ్యాబిట్, యుద్ధాలు చేయటం అనేది హ్యాబిట్, నీ హ్యాబిట్ నీ చర్చ. అంటే కర్తృత్వం, కర్తృత్వం వేరు చూసాక నశించే వరకు దాన్ని నమ్మటానికి ఉండలేదు. దుఃఖానికి కారణం బయట కారణం, బయట ఏదో కారణాలు వల్ల మనకు ఆస్తి లేదు, అయితే డబ్బు లేదు, అయితే అధికారం లేదు, మన పొరుగు వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఇలా బయట వాళ్ళు నేను ఎట్టేస్తే మన దుఃఖానికి కారణం వంద కారణాలు ఉన్నాయని అనుకుంటాం. వంద కారణాలు లేదు, ఒకటే కారణం దుఃఖానికి. మీరు ఇది అర్థం చేసుకోవాలి. నీకు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు దుఃఖం వస్తాను. మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ప్రయోజనం లేదు, మీకు రోగం తగ్గకపోతే. మీకు 100 కోట్ల డబ్బు ఉంది, దుఃఖం వచ్చేస్తుంది, ఏం ప్రయోజనం, ఏం చేసుకుంటా కాదు నవ్వా. అసలు ఆ సార్వల స్టేట్కి రావాలి, బుద్ధుడు ట్రై చేసింది కూడా దేవుడు ఉన్నాడా లేదా టెన్షన్ ముందు. అసలు మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని, అది కృష్ణుడు కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని ఆ నిర్వాణ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ స్థితిలో మీరు ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. అక్కడ ఉన్న కామ్నెస్ మీకు ఇంకెక్కడ కనపడదు. దేవుడు ఉన్నాడా లేదా గౌతమ బుద్ధిని మనం అపార్థం చేసుకోగలరు. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని మీ సోర్సులకి ఎక్కడైతే మీ హృదయాంతరాలలో ట్రూత్ ఉందో, అంటే ట్రూత్ మీరు రియలైజ్ చేయలేరనుకోండి, ఫ్రీడమ్ రాదు. ఇంకా అసలు ఏ మనిషికి ఫ్రీడమ్ లేదు. అది రీబర్త్, ఫ్రీడమ్ లేనప్పుడు రీబర్త్లోకి వెళ్ళవలసింది. అదే ఆ ట్రూత్ని రియలైజ్ చేసే వరకు జీవుడికి ఫ్రీడమ్ లేదు. అంటే మీరు ఆ నిర్మాణ స్థితిని పొందితేనే కానీ మీకు ఫ్రీడమ్ లేదు. అసలు మనకు ఫ్రీడమ్ ఉందో లేదో మనకు లోపల తెలుస్తూ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు, ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు లోపల మనకు ఆ ఫ్రీడమ్ మనం ఫీల్ అయినప్పుడు, అది మనకు అనుభవిక వైద్యం అయినప్పుడు మిమ్మల్ని చూసి దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. మనుషులు మాట్లాడతారు, దేవతలు కూడా యాం తెలుసు, దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. అది లోపల మనం ఏం చేస్తామంటే, లోపల ఉన్న ఆ బంగారం వదిలికి రోడ్డు మీద ఉన్న పెంకి ముక్కల కోసం, గాలి ముక్కల కోసం నేను చెప్తాను. అది కర్తృత్వ కర్మను విడిచిపెట్టు. సర్వధర్మాన్ని పరిచయం అంటే నేను పని చేసుకోకుండా పోయి, అంటే అక్కడ కర్తృత్వ కర్మలు విడిచిపెట్టిన అంటే నీ కనుక శాంతి దొరకాల, శాంతి దొరకాలంటే జ్ఞానం అనే గృహంలోకి వెళ్ళాలంటే జ్ఞానం అనే ఇంట్లో ప్రవేశించాలంటే ఆత్మ జ్ఞానం. జ్ఞానం అంటే లౌకికం కాదు, వ్యవహార జ్ఞానం కాదు. చైతన్యాన్ని తాలూకు ఆ దేవుని ఇంట్లో, ఆ ఈశ్వరుడు యొక్క గుహలోకి, ఈశ్వరుడు ఉన్నటువంటి ఆ గుహలోకి నువ్వు ప్రవేశించాలంటే నీకు కర్తృత్వం పెట్టుకున్నంత కాలం నువ్వు లోపలికి వెళ్ళాలి. ఆ కర్తృత్వం లేని కర్మ చేస్తా అంటే అది నీకు ఫౌండేషన్. దేనికి ఫౌండేషను? ఆ ఈశ్వరుడు ఉన్న హృదయ గుహలోకి, ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడో చేతనుడు, అందులో ప్రవేశించడానికి మనందరికీ సెల్ఫ్ ఉంది. కానీ సెల్ఫ్ లేసే సెల్ఫ్ లేదు. మాస్టర్ మీ ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం తప్పేమండి ఈ మాట, మీ గ్రామర్ పట్టించుకోండి. సెల్ఫ్ లెస్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ లెస్ సెల్ఫ్ లో ప్రవేశించాలంటే వాడు కర్త లేని కర్మ చేస్తుంటే వాడు మైండ్ పవిత్రం అయిపోతుంది. పవిత్రమైపోయి వాడికి ఎంట్రెన్స్ దొరుకుతుంది. ముందు లోపల ఎంటర్ అవటానికి వాడికి అవకాశం ఉంది. ఆ ఫౌండేషన్ కింద మీకు వెళ్తారు, మీరు సెల్ఫ్లెస్ సెల్ఫ్లోకి వెళ్ళిపోతారు. కానీ మనం మనకి బేసిక్గా ఈ భక్తి మార్గం మనకు ఆ జీవలక్షణాలు ఉన్నాయని చెప్పు, ఆ దేహాభిమానం ఉన్నాయని చెప్పు, ఇది నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది, ఆ కర్త మన కర్తృత్వంతో కూని కర్మ చేస్తాం, కానీ కర్త లేని కర్మ చేయలేము. కర్త లేని కర్మ ఒక జ్ఞానికి సాధ్యం, ఒక రియలైజ్డ్ సోల్కి సాధ్యం, అయితే ప్యూరిఫైడ్ సోల్కి కూడా సాధ్యం. కర్త లేని కర్మ ఆ జ్ఞానం అనే గృహంలోకి వెళ్ళటానికి, ఆ డివినిటీ, ఆ డివినిటీలో ప్రవేశించడానికి సహకరిస్తుంది. కర్తృత్వ కర్మ కర్తృత్వంతో పెట్టుకుని మీరు కర్మ చేసినా, ఒక మంచి చేసినా దానివల్ల మీకు పుణ్యం వస్తుంది. ఒక కాలంలో చేస్తారు, ఇంకో కాలంలో అనుభవం అయిపోతుంది. అనుభవించేస్తారు, అనుభవించేసిన తర్వాత అక్కడితో అది వెళ్ళిపోతే పర్వాలేదు, ఏది అనుభవం అయిపోతుంది. మీరు అనుభవించినప్పుడు, మీరు అనుభవించేసిన తర్వాత కర్మ ఏం చేస్తుందంటే మీ వదిలిన కొన్ని బీజాలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వాటిని కర్మ బీజాలు అంటారు. చాలా ప్రమాదం ఇది. వాటిని కర్మ బీజాలు అంటారు. కర్మ బీజాలు అంటే మీరు అనుభవిస్తారు మీ పుణ్యాన్ని, మీరు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ అయిపోతుంది. అది ఎంజాయ్ చేసినప్పుడు ఏం చేస్తాయంటే మీరు కర్మనే కొన్ని బీజాలు పడతాయి వెళ్తాం, వాటిని కర్మ బీజాలు అంటారు. ఏమంటారు? కర్మ బీజాలు అంటారు. మళ్ళీ టైం కోసం చూస్తూ ఉంటాం, ఎప్పుడు మొలకెచ్చుదాం, ఎప్పుడు మొలకెచ్చుదామని మనం చూస్తాం. దాన్నే కృతి మహోదదో పతన కారణం ఫలం అశాశ్వతం గతి నేను. అది ఫలం, నువ్వు చేసిన ఫలం, అది పుణ్యకర్మ వచ్చి అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఒక కాలంలో చేసింది ఇంకో కాలంలోకి అనుభవం వస్తుంది. కాలం ఎంత రీతిలో కాలం కూడా కల్పించి అది కూడా కల్పించి కాల ప్రవాహంలో చేసింది ఇంకో కాలంలో కొట్టుకుపోతున్నది. ఆ కొట్టుకుపోయినప్పుడు అది కర్మ బీజాలు. అది ఆ ఫలితం ఎంజాయ్ చేస్తే అక్కడ ఆగిపోదు, అది కర్మ బీజాలను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ కర్మ బీజాన్ని ఏదైతే నువ్వు ఏదైతే ఎంజాయ్ చేసావో మళ్ళీ నీ ఇంద్రియాల ద్వారా, మనం ఏ ఇంద్రియాలతో అయితే ఓరాన్ని ఎంజాయ్ చేస్తున్నామో ఆ ఇంద్రియాలన్నీ శిథిలం అయిపోతాయని మనకు తెలియదు. మనం ఏ ఇంద్రియాలు అయితే ఓరాన్ని ఎంజాయ్ చేస్తున్నామో ఆ ఇంద్రియాలన్నీ శిథిలం అయిపోతాయని మనకు తెలియదు. అన్నీ శిథిలం అయిపోతాయి. ఆ శిథిలం అయ్యి ఇంద్రియాలు సెన్సెస్ అన్నీ ఒక రోజున శిథిలం అయిపోతాయి, ఎంచుకు పనికి రాకుండా అయిపోతాయని మనకు తెలియదు. తర్వాత ఈ భౌతిక భోగాలు, భౌతిక సుఖాలు నీడలో, నీకు అర్థం వచ్చింది, వాటిలో కూడా మనిషి కూడా మనిషి కూడా షేడ ఎలా వస్తుందో, మనిషి కూడా షేడ ఎలా వస్తుందో, మనం లోకానికి సంబంధించింది ఏ రకమైన ఎంజాయ్మెంట్ అయినా ఏ రకమైన ఆ కూడా ఇక భౌతిక భోగం భౌతిక సుఖం కూడా ఈ దుఃఖం కూడా కూడా అడుగులేడు అడుగేసుకొచ్చు. కానీ ఇది ఎంజాయ్ చేసేయడం ఎంజాయ్ చేయడం మళ్ళీ అప్పుడు సఫరింగ్ ప్రారంభం. మీటింగ్ ఎప్పుడైతే వచ్చిందో పార్టీ అప్పుడైతే వస్తుంది. పార్టీ అదే భగవాన్ తరచుగా చెప్పారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు బహు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి తెల్లవారులు మనం నిద్రగా నిద్రలో మన మెరుగుగా ఉంటే మన ఇంటికి దొంగలు వచ్చిన వాళ్ళు లోపలికి రాని వెళ్ళిపోతారు. అలాగే మనం బహు జాగ్రత్తగా ఉంటే దైవచింతనలో కానీ ఆత్మచింతనలో కానీ గోళీ కంపెనీలో కానీ పైస్ కంపెనీలో కానీ ఉంటే విషయవాసనలు వచ్చినా మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. వస్తే రావటం, వచ్చి ఇక్కడ ప్లేస్ లేదు మనకని వెళ్ళిపోతాడు, ప్లేస్ లేదని వెళ్ళిపోతాడు. మనం అజాగ్రత్తగా ఉంటే వచ్చేస్తాం, అజాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉంటే రావు. అంతే ఆధ్యాత్మిక ఈ పాత్రలో స్పిరిచువల్ పాత్రలో ప్రతి అజాగ్రత్త పనికి రాదు, జాగ్రత్తగా ఉండాలి. మేము ఎప్పుడూ మెరుగుగా ఉండాలి. అంటే ఒక క్షణం మనం ఏదైనా అజాగ్రత్తగా ఉంటే వచ్చి మూసేస్తుంది మాయ, మాయ బలీయమైంది. తర్వాత అవుట్ సైడ్ వరల్డ్, అవుట్ సైడ్ మీకు ఉంటే ఉండే దేహ ప్రారంభాన్ని పెట్టి మీకు అందరికీ చదువులు వస్తాయి, డబ్బు వస్తుంది, గౌరవం వస్తుంది, అధికారం వస్తుంది, ఏదో వచ్చేస్తున్నారు. ఎంచేదంటే ప్రారంభం ఏదో ప్రారంభం లేకపోతే దేహం ఎందుకు వస్తుంది? అసలు ఏదో ప్రారంభం లేకుండా దేహం ఎందుకు వచ్చినట్టు మన అందరికీ శరీరం, అందరికీ తలవ శరీరం ఉంది కదా, ఆస్తులు లేకపోయినా ఈ దేహం ఎందుకు వచ్చినట్టు? అదేదో దాని పరిచయం అది అనిపించడానికి వచ్చింది. ఎందుకు వచ్చినట్టు లేకపోతే ఈ దేహం, దేహంతో పని ఏంటి? ఏదో వచ్చింది, దానికి దానికి ఎప్పుడు రావాలో ఆ కోర్సు ప్రకారం అది బరియల్ గ్రౌండ్కి వెళ్ళే వరకు అలా వెళ్ళిపోతుంది దాని కోర్సు ప్రకారం. అయితే మీరు ఏం చేయాలంటే మీ అవుట్ సైడ్ గొడవ లోపలికి తీసుకోకూడదు. మీకు ధనం ఉంటే ఉండనివ్వండి, కానీ నేను ధనవంతుని అనుకో, ఆ నేను పాయిటం. ఈ నేను బయట మన ఎండ్రిని తాగితే మెరుగు, ఆ ఎండ్రిని ఈ శరీరాన్ని చంపుతుంది. మీకు అర్థమవుతుందే, ఆ ఎండ్రిను ఈ శరీరాన్ని చంపుతుంది. ఆ లోపల ఈ పాయిజన్తో ఆ బాడీ బాగుండయి, అదే పాయిజన్ అంటే అక్కడ అక్కడే కర్తృత్వం. బాడీ బాగుండేలోనే కర్తృత్వం ఉంది. మొత్తం భగవంతుడు ఏం చేశారంటే మొత్తం దుఃఖాన్ని అంతా తీసుకొచ్చి ఆ బాడీ బాగుండేలో పెట్టేశాడు. మీరు కుర్చీలు మీరు గుంజీలు తీసిన ఆ ట్రైనింగ్లు అయినా 4-5 నెలలు 5-6 నెలలు ప్రాణాయామం ఇంకోటో ఇంకోటి ఏదైనా ట్రైనింగ్లు అయినా ఆ బాడీ బయట నుంచి మీరు బయటకు రాలేకపోతే మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టి సమస్య లేదు, దానికి రాజీ పడక్కర్లేదు. వాల్మీకి అన్నాడు బాహ్యంగా ఆలోచిస్తాడంటే భగవంతుడు ఏం చేశాడంటే మొత్తం మాయనంతా తీసుకెళ్లి డబ్బులు పెట్టేశాడు. మొత్తం మాయంతా తీసుకొచ్చి ఏం చేశాడు? డబ్బులు పెట్టేశాడు. భగవాన్ ఏమన్నారు, అది మాయ గురించి చెప్పేటప్పుడు వాల్మీకి చెప్పాడు. భగవాన్ ఏమన్నారంటే ఇంకా మాయే కాదు, దుఃఖమే కాదు, ఏదైనా సరే నాన్ సెన్స్ అంతా కూడా సెన్స్ కానిది అంతా కూడా ఈ బాడీ బాగుండేదో పెట్టేశాడు విశ్వం. ఆ బాడీ ఉపకుండా నుంచి మనం విడుదల పొందలేదు అనుకోండి, అది పొందకుండా ఏదో సాధిస్తారు ఏదో సాధిస్తారు అనుకోండి, ఏది సాధించినా ఒకటి లేదు సోమగారు. పాండిత్యం అని డబ్బు అనండి, ఏది ఏది సాధించినా ఒకటి లేదు సోమ మీకు. అంటే బాహ్యంగా మీ ప్రారంభాన్ని బట్టి ఏదైనా వస్తాయనుకోండి మీకు గల అదృష్టమే కలిసి రావచ్చు. దాంతో మనం కలవకూడదు. దాంతో కలిస్తే ఏమవుతుందంటే మన ఈగో సెన్స్ ఫీడ్ అవుతుంది. మీకు ఉంటే ఉండనివ్వండి, మీకు డబ్బు ఉంటే ఉండలేదు, మాకు డబ్బు ఉంది మాకు డబ్బు ఉంది అని అస్తమానం అనుకోండి, లోపల పాయిజన్ వచ్చేస్తుంది. ఆ డబ్బు ఉండగా మనమైనా చచ్చిపోతాం, లేదా మనం ఉండగా డబ్బు ఉండకపోతాం. అది పాయిజన్ మైండ్ని. మీకు డబ్బు ఉంటే ఉండనివ్వండి, పాండిచ్చి ఉంటే ఉండనివ్వండి, అది మీ బ్రెయిన్ పాయిజన్ చేయకూడదు. అది నాది అది నేను అనుకుంటే అది నెమ్మదిగా పాయిజన్. అర్జునుడు అంతటి వాడికి ఆ ఈగో ఎలా ఉంటుందంటే, నేను దేహాన్ని అనుకున్నప్పుడు రాముడితో దాన్ చేశామని, నేను దేహాన్ని అనుకున్నప్పుడు నీ సేవకుడు, నీ దాసుడిని. నాకు దేహ బుద్ధి ఉన్నంతకాలం నీకు నేను సేవకుండా నీ దాసుడిని. ఆత్మబుద్ధి వచ్చే మటుకు నువ్వు నేనే ఉంటే, కానీ అది దేహ బుద్ధి ఉన్నప్పుడు నీకు సేవకుడిగానే ఉండాలి. నువ్వు చెప్పినట్టే నేను వినాలి. ఇది ఇక్కడ సబ్జెక్ట్. లోపల నాకు ఆత్మబుద్ధి లేదనుకోండి, దేహబుద్ధి ఉందనుకోండి, రాముడితో ఏం చెప్తాడంటే, నువ్వు నాకు దేవుడే, నువ్వు నాకు దేవుడే. దేవుడికి శరీరం ఉన్నా దేవుడే, శరీరం లేకపోయినా దేవుడే. అలాగే జ్ఞానం కూడా దేహానికి జ్ఞానం అంటే సమ జ్ఞానం ఉన్నా దేవుడు, జ్ఞానం ఉన్నా దేహం ఉన్నా వాడికి జ్ఞానం, దేహం లేకపోయినా జ్ఞానమే. దేవుడికి దేహం ఉండొచ్చు ఉండకపోవచ్చు, దేవుడే వాడు. ఒక నేమ్లెస్ ఫారంలెస్ చేయటే కరెక్ట్, మిగతా ఇది కరెక్ట్ అనుకోవటం కరెక్ట్ కాదు, అది ఒకటే కరెక్ట్ అనుకోవటం ఏంటంటే, ఏనుగు గుడ్డి వాళ్ళు కదలకదు, ఏనుగు గుడ్డి వాళ్ళు కదలకని అంటుంది. మనం సమగ్రంగా తీసుకోవాలి ఈ వరల్డ్ కూడా. మనకేదో జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అనుకునే పది మందికి వచ్చేటికి ఫెయిల్ అయిపోతారు. అవి ఇంటికని కూర్చున్నది గదిలో కూర్చున్నది బాగుంటారు, 10 మందిలోకి వచ్చేవాడికి ఫెయిల్ అయిపోతారు. నాకేదో ఆత్మజ్ఞానం అంతా అంటాడు, చిన్న మాట కూడా ఆడు పల్లెడు బయటకు వస్తే సమాజంకి ఏం చెంది, ఆడు పొందింది కరెక్ట్ ఇస్తాడు, ఆడు వరల్ని కలుపుకోడు. అందులో వరల్ని కలుపుకోడు, ఆడు ఏది ఇంటికాడు అక్కడే కూర్చుని ఏదో గొప్ప స్టేట్లో ఉన్నాడు. ఆడు వాడు ప్రపంచంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు కూడా నిర్వీకారంగా ఉండగలిగితేనే టెస్టెడ్ వాడు. పళ్ళు కట్టించుకుని వాళ్ళని చెరుకు ముక్కలో జీడి తినమంటారు, అంటే చనికి బాగున్నాడు, మిఠాయి తింటే అంత బాగానట్టు అని. పళ్ళు చెరుకు జనకానండి, జీళ్ళు జీడి తినమంటే, జీడి తింటా అంటే నీకు స్ట్రెంత్, పళ్ళు ఎంత స్ట్రెంత్ ఉన్నా తెలుస్తాడు. పుల్లారెడ్డి స్వీట్స్ తింటారంటే పళ్ళు స్ట్రెంత్ ఏం తెలుస్తుంది, అంటే వరల్డ్ మనం ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, 10 మందిలో కూడా అలా ఉండదు. డిస్టర్బ్ అవుతున్నాం అనుకోండి, మన పొందిన స్టేట్ కరెక్ట్ స్టేట్ కాదు, కరెక్ట్ స్టేట్ కాదు. అంటే మన వరల్ని కూడా కలుపుకోవాలి, మన వరల్ని కలుపుకోవాలి. అంటే మనకి దేహం లోపల నేనున్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇవన్నీ మనసులోంచి వస్తాయి బాబా, ఇవన్నీ మనసులో. నువ్వు వరల్డ్ చూసి ఎప్పుడు డిస్టర్బ్ అవుతావంటే, నీ వరల్డ్ నీకు భిన్నంగా కనిపించినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, అంటే అక్కడ భిన్నత్వం ఉండదు, అక్కడ ఫెయిల్ అయిపోతాను. అది ట్రైనింగ్ గ్రౌండ్, వరల్డ్ కూడా ట్రైనింగ్ గ్రౌండ్, వరల్డ్ కూడా ఒక ట్రైనింగ్ గ్రౌండ్. అంటే అన్ని ఆకర్షణలు చూస్తూ ఉండాలి మనం, మనకి వికారం రాకూడదు. లోకం మధ్యలో ఉన్నప్పుడు కూడా మనం నిర్వికారంగా ఉండాలి, అప్పుడు టెస్టెడ్. మనకి తినే పదార్థాలు అన్నీ ఎదురుగుండా ఉన్నప్పటికీ ఆ తిండికి సంబంధించినటువంటి కోరిక లేకుండా ఉండగలిగితేనే అది కరెక్ట్. అంచేకాని నక్కలాగా అందరం దాక్షిపళ్ళు పొలన, దానికి అందలేదు కాబట్టి పొలనదు. దాక్షిపళ్ళు ఏమంటుందంటే నచ్చదు అంద, ఇప్పుడు నాకు దాక్షపళ్ళు పుల్లగా ఉన్నాయి, ఎందుకంటే దొరికితే తినేస్తుంది, దానికి దొరకలేదు కాబట్టి పుల్లగా ఉన్నాయి. అయితే మనకి ఆంజనేయ స్వామి చెప్పినట్టు ఈ బాడీ బాగుండాలి. ఆ జాగ్రత్త అయినప్పుడు అది లోపల ఉన్న వస్తువు ఉన్నట్టుని, అది ఎలా ఉందో, అది ఏదిగా ఉందో, అలాగే మనం ఆ స్థితిలో అంత అది లోపల మన హృదయంలో ఆ ట్రూత్ ఎంత సహజంగా ఉందో అంత సహజంగా మనం ఉండే వరకు బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు, అవినయం పనికి రాదు. కూడా భగవంతుడున్నాడు, కూడా భగవంతుడున్నాడు. అలా అయినప్పటికీ నువ్వు నిమిత్తం మాత్రం బాబా సవ్య సాక్ష్యం అని కృష్ణుడు చెప్పినప్పటికీ 9వ రోజున గర్వం వచ్చేసింది. యుద్ధం జరుగుతుంది, 18 రోజులు యుద్ధం జరుగుతుందంటే 10వ తేదీ వరకు భీష్ముడు యుద్ధం చేసినట్టు వాడుతుంది. 10 రోజులు చేశాడు ఎవరు? భీష్ముడు పాండవులతోటి 10 రోజులు యుద్ధం, అదే సైన్యాధిపతి. 10 రోజులు యుద్ధం ఆఫ్ చేశాడు తాతగారు. 10 రోజులు యుద్ధం చేస్తే 9వ రోజుని చాలా పెద్ద పెద్ద అస్త్రాలు ఇచ్చిపెట్టాడు. ఎవరు? అక్కడ భీష్ముడు పెద్ద పెద్ద అస్త్రాలు ఇచ్చిపెట్టాడు. అయినా అతను తట్టుకునేంత వరకు అర్జునుడు తట్టుకోగలిగాడు. భీష్ముడు ఉపయోగించిన ఆగ్నేయాస్త్రం, పెద్ద పెద్ద అస్త్రాలన్నీ నేను అడ్డుకోగలిగానే యుద్ధం పూర్తి అయిపోయిన తర్వాత మటుకు గర్వం వచ్చింది. అంటే జీవ లక్షణాలను నమ్మకాలు, నేను ఎలా బాగా యుద్ధం చేస్తాను, గర్వం వచ్చింది. అడికి గర్వం ఇందుకు వచ్చేసారు. రోజు కృష్ణుడు చేసే పని ఏంటంటే అయిపోయిన తర్వాత, యుద్ధం వచ్చేసిన తర్వాత రథం దిగిపోయిన తర్వాత గుర్రాలను కడిగేసి నేను పెట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? మీ కారు తుడిచేస్తాడు. డ్రైవర్ ఏం చేస్తాడు? మీ కారు తుడిచేస్తాడు. ఈ జీవలక్షణాలు ఎలా ఉంటాయంటే, అన్నం వడ్డించడం గొప్ప పని అంటారో, అరిటాకులు తీసడం తక్కువ పని అనుకుంటాం. కృష్ణుడు ఎవరింటికైనా పెళ్లికి వెళ్తే ముందు అరిటాకులు తీసేసి చూడాలి. ఇదే పరమాత్మ. మన ఇన్ఫిరియారిటీ సుపీరియారిటీ పరమాత్మ కొండ. ఇన్ఫిరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ జీవుడికి ఉంటుంది కానీ పరమాత్మ కొండదు. మన నేజాని వాటిని ఏమో గౌరవం అనుకుంటాం, ఆకులు తీసేమో చెడ్డని మనకి, ఇవన్నీ జీవ లక్షణాలు. జీవ ఎప్పుడు ఏ మూలం చూస్తున్నామో నాకు చెప్పలేదు. అప్పుడు అర్జునుడు ఏమన్నాయంటే, నువ్వు దిగిపో దిగిపో అంటున్నాడు రాజు. ఎవరితోటి ఉండాలి? ఎదుటివాళ్ళ గురించి ఏంది, మన కళ్ళు ఉన్నా మన కళ్ళతో మనం చూసుకోవాలి. ఎదుటివాళ్ళ కళ్ళతో మనకి బుద్ధి ఉంది. ఎదుటివాళ్ళ బుద్ధితో ఆలోచించుకో, మన బుద్ధితో మనం ఆలోచించే తెలుస్తుంది. మన బలహీనతలు ఎదుటివాడికి ఏం తెలుస్తాయి? మనకే మనకు తెలుస్తాయి. మన అలవాట్లు ఎదుటివాడికి మనకు మనకు తెలుస్తాయి. అది సరి చేసుకోవటం. అరవింద్ ఘోష్ గారు ఆయన రచనలు బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఓల్డ్ హ్యాబిట్స్ అంటారు. ఆయన ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్, అదొక వింతగా ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్గా ఆంగ్ల భాష మాట్లాడేప్పుడైనా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఓల్డ్ హ్యాబిట్స్. ఆ ఓల్డ్ హ్యాబిట్స్ అంటే ఏ హ్యాబిట్ అయినా సరే, మీరు గుడ్ అనుకున్నానే బ్యాడ్ అయినా మీరు జ్ఞాన సంపార్జనలో అంటే డివినిటీ, అంటే మీ హ్యూమన్ కాన్షియస్ను ఓ పక్కన పెట్టి డివైన్ కాన్షియస్నెస్ మీలో ప్రవేశపెట్టేటప్పుడు ఒకసారి మీ మంచి గుణాలు కూడా అడ్డొస్తాయి. చెడ్డ గుణాలే కాదు, నీ మంచి గుణాలు, నీ మంచి వాడిని మంచి అది కూడా. అయితే అరవింద్ ఏం చేశాయంటే గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అని మాటలు తీసేసి కొత్త పదం అవ్వడం, ఓల్డ్ హ్యాబిట్స్ ఓల్డ్ హ్యాబిట్స్ అని. ఆ ఓల్డ్ హ్యాబిట్ ఏదైనా సరే మీకు అడ్డొస్తుంది, అది మీరు పెంచి పోగిస్తే అందులోంచి ఎదుగుని అది వాడి ముందు అట్లా ఎదుగు నడిచి అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ అని కాదు. మీ డివైన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ని పక్కన పెట్టి బాడీ కాన్షియస్నెస్, మీ డివైన్ కాన్షియస్నెస్ మీలో ఎంటర్ అయినప్పుడు, ఆ డివినిటీ మీలో ఎంటర్ అయినప్పుడు మీలో మంచి గుణాలు అడ్డరావచ్చు, చెడ్డ గుణాలు అడ్డరావచ్చు. అప్పుడు ఆ ఓల్డ్ హ్యాబిట్స్ని దాన్ని తొలగించడానికి ట్రై చేయాలి. దాని సిన్సియారిటీ ఉండాలి. సిన్సియారిటీ లేకుండా సాధించి ఒక చిన్న కథ చెప్తారు. మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన జరిగి పురాణం కాదు, ఇప్పుడు నేను చెప్పింది పురాణం కాదు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనకు వైట్ పీపుల్ పరిపాలన చేసినప్పుడు ఆ చిత్తూరు జిల్లాలో జడ్జి ఉండేవాడు. ఆయన వైట్ మ్యాన్ కాదు, మన బ్రౌన్ మ్యాన్. మన అందరం బ్రౌన్, బ్లాక్ కాదు మనం. మనం బ్లాక్ కాదు వైట్ కాదు, మన అందరం బ్రౌన్ లోకి వస్తాం. అమెరికా ప్రెసిడెంట్ ఒకడు పోటీ పెట్టుకున్నాడు బ్లాక్ మ్యాన్, ఒకడు పెడుతున్నాడు ఒబామా అని ఆడు బ్లాక్ మ్యాన్. ఇప్పుడు అమెరికన్ హిస్టరీలో ఆడి ప్రెసిడెంట్ అయితే బ్లాక్ మ్యాన్ ఇప్పుడు హిస్టరీ అయినట్టు. వాడే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే ఒక బ్లాక్ మ్యాన్, అమెరికన్ హిస్టరీలో ఒక బ్లాక్ మ్యాన్ ఒక ప్రెసిడెంట్ అయినట్టు ఒబామా అయినట్టు. వాడు చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన చెప్తా. అంటే మనం బిఫోర్ ఇండిపెండెన్స్ రోజు ఈ దేవస్థానం భూములు ఉంటాయి, అంటే శివశక్తి కోసం దేవస్థానం భూములు ఉంటే ఆ రైతు పే చేయలేకపోయాడు. దానికి ఏదో టెనెంట్ కౌలుదారుడు ఇచ్చేది ఏదో ఉంటుంది, అది ఆడు ఇవ్వాల్సిన బస్తా నిజంగా పోయింది, వాడు ఇవ్వలేకపోయాడు. ఆ ట్రస్టీలు దావా చేశారు చిత్తూరు కోర్టు. దావా చేస్తే వాడు ఏం చేశాడంటే వాడికి ఏదో లా ఉంటుంది, వాడికి ఆ చట్టం ఉంటుంది కదా వాడికి, ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏం చేశాడంటే 3 నెలలు జైలు వేసాడు. డబ్బు కట్టమన్నాడు, డబ్బు కట్టలేనన్నాడు. డబ్బు కట్టలేనండి, పంట లేదు, డబ్బు కట్టలేదు, మిగతా రైతులకి ఎవరికి ఇవ్వకుండా నా మీద కక్ష తీర్చుకోవడానికి నా పొలం పండిద్దని నా మీద దావా వేశాను ఏదో చెప్పాడు. అయితే జడ్జి గారు ఏం చేశారంటే నువ్వు డబ్బు కట్టలేనంటున్నా 3 నెలలు జైల్లో ఉండమన్నాడు, ఉంటా అన్నాడు. మరి ఏం చేస్తాడు డబ్బు కట్టాలి, ఇది బాగా వినండి మీరు. అంటే సినిశాక్తి ఎలా పనిచేస్తున్నాడు, ఈ 3 నెలల లోపల అడిగి బర్త్డే వచ్చింది అడు ఎవడికి జైల్లో ఉన్నవాడు. బర్త్డే వస్తే ఆడు ఆ జైల్లో ఉన్నవాడు కొడుకుని వాళ్ళ అమ్మ ఏముందంటే మరి మీ నాన్న జైల్లో ఉన్నాడు, ఇదివరకు 10 సంవత్సరం మనం బర్త్డే చేస్తున్నాం, మీ నాన్నకి ఎలా చేయటం, బర్త్డే ఎవరికి చేస్తాం ఇప్పుడు అంటే వాడు ఏమన్నా ఆడు ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయి ఎంతో ఉంది వాడికి 18 19 వాడు ఏం చేశాడంటే జడ్జి గారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది పురాణం కాదు, నేను చెప్పింది జడ్జి గారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే ఏదో నమస్కారం పెట్టి ఏమంటే నేను పేరును పెట్టుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, పేరును పెట్టుకోవడానికి నా దగ్గర పైసలు లేవు, నేను ఇలా మా ఫాదర్ జైల్లో ఉన్నారు, కారణం ఇది పలానా కారణం వల్ల వాడిని జైల్లో పెట్టారు, మీరు వాడిని రేపు పొద్దున్నే విడిపించేయండి, మన సాయంత్రానికి మీ జైలుకి వచ్చేస్తారు, ఏది మమ్మల్ని అమాయకులకి చెబుతామంటే డబ్బు కట్టాను. హామీ ఏమన్నాడు, హామీ అన్నాడు, హామీ నా దగ్గర మాకేమి లేవన్న పరిస్థితులు లేవని మరి ఎవరినో తీసుకురా అన్నాడు. ఏమన్నా తీసుకురాపోయినా డబ్బు కట్టకపోతే హామీకి ఏమన్నా మనిషిని తీసుకురా, మనిషిని తీసుకురామంటే మాకు పేదవాళ్ళు అంటే మాకెవళ్ళు వస్తారు, నేను పేదవాళ్ళు అంటే మాకెవళ్ళు వస్తారని హామీ లేదు. అయితే జడ్జి గారు మీకు ఉపాయం చెప్తారని నాకు మైనార్టీ తీరుంది, రేపు నన్ను జైల్లో పెట్టుకొని రేపు సాయంత్రం వరకు మా నాన్న ఇంటికి వెళ్ళి బర్త్డే చేసుకొచ్చేస్తాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందరు అబ్బాయి అన్నాడు, మాకు ఆ మీద ఎవరు వస్తారని భేదవాళ్ళు అంటే మరుసటి రోజు ఉన్నాడు వాళ్ళ ఫాదర్ బయటికి ఆడు వచ్చేవరకు ఇటు జైల్లో పెట్టు, ఆడు జైల్లో ఉన్నాడు, వాడు ఫాదర్ మళ్ళీ బర్త్డే చేసుకుని సాయంత్రానికి వచ్చేసాడు, ఇది ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా చూశాడు జడ్జి, అసలు ఈ వాతావరణం, ఆ కుర్రోడు సినిశాక్తి మళ్ళీ ఫాదర్ సిని సరిగ్గా కరెక్ట్గా ఫాదర్ వచ్చేసాడు, ఈ కుర్రోడు సినిశాక్తి అన్నీ చూసింది. మరుసటి రోజు మిగతా అనుభవించవలసిన శిక్ష అంతా క్యాన్సిల్ పెట్టి పంపించాడు. కేవలం ఇందులో ఏమి సినిశాక్తి లా ప్రకారం కానీ ఉన్నాళ్ళు ఉన్నాడు, చట్టం ప్రకారం రాసేసి వాడిని విడిచిపెట్టేయండి చేయాలి. ఇది భౌతికమైన విషయం. ఏంటిది అంటే వాడు సినిశాక్తికి వాడు వాడు సర్ప్రైజ్ అయ్యాడు. అడే జిల్లా జడ్జి సర్ప్రైజ్ అయ్యి మొత్తం జైల్లోంచి ఇంకా 2 నెలలు శిక్ష అనిపించక్కర్లేదు అని జడ్జిమెంట్ రాసి పంపించాడు. ఇది సినిశాక్తి. అలాగే మన ఎఫర్ట్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే సాధన కూడా గొప్పల కోసం చేస్తారు. గొప్పల కోసం ఎప్పుడు ఏ పని చేయకూడదు, గొప్పల కోసం వెళ్తే మనకు తిప్పలు వస్తాయి. గొప్పల కోసం ఏ పని చేయకూడదు, అంటే మనం సిన్సియర్గా కనుక ఎఫర్ట్ పెడితే దాని రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనం ఆ ప్రయత్నం కూడా ఎంతవరకు పట్టుదలగా చేస్తున్నాం, కాలక్షేపం కింద కాకుండా ఎంతవరకు మనం శ్రద్ధగా చేయగలుగుతున్నాం అని చూసుకోవాలి. శ్రద్ధ వలంత సాధ్యం. తర్వాత మనం పబ్లిసిటీ ఒకటి కోరుకోకూడదు. పబ్లిసిటీ కూడా పెద్ద మ్యాగ్నెస్. ఎల్లప్రగడ సుబ్బారావు గారి పేరు మీరేనే ఉంటారు. ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఎల్లప్రగడ సుబ్బారావు గారికి ప్రచారం అక్కర్లేదు, కానీ అంబీబీఎస్ చదివాడు, పూర్వం విశాఖపట్నంలో చదివాడు, మరి మెడ్రాస్లో చదివాడు. ఎల్లప్రగడ సుబ్బారావు గారికి ఆయన మందిరి కనిపెట్టాడు. ఎల్లప్రగడ సుబ్బారావు గారికి నాకు ఆశ్చర్యం వేసింది ఎక్స్ప్రెషన్. ఎల్లప్రగడ సుబ్బారావు గారికి ప్రచారం అక్కర్లేదు, పబ్లిసిటీ ఆ అడ్వర్టైజ్మెంట్ ఏం అక్కర్లేదు. ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఎలా ఉంటారో అని పేరు కూడా వెనుని జనం కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఎల్లప్రగడ సుబ్బారావు గారి పేరు వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని కోట్లు ఉన్నాడు. అద్భుతంగా చెప్పాడు వాడు, చెప్పిన వాడు అమెరికన్ సైంటిస్ట్. ఆయన రూపాన్ని చూడని వాళ్ళు, ఆయన పేరు వినని వాళ్ళు కూడా ఆయన మందులు మింగి లైఫ్ స్పాన్ పెంచుకుంటున్నారని చెప్పారు. ఎంత అద్భుతంగా అది చూడండి ఎక్స్ప్రెషన్. ఎల్లప్రగడ సుబ్బారావు గురించి ఆ సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఆయన పేరు చాలా మంది వినరు, ఆయన చాలా మంది చూసి ఉండరు, ఏం చేద్దంటే పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు. కానీ ఆయన కనిపెట్టిన మందులు మింగి ఆయన పేరు వినని వాళ్ళు, ఆయన రూపం చూడని వాళ్ళు ఆ మందులు మింగి లైఫ్ స్పాన్ పెంచుకుని చాలా ఎక్కువ కాలం బతుకుతున్నారని చెప్పాడు సైన్స్. ఎల్లప్రగడ సుబ్బారావు గారి గురించి చెప్పి మనకంటే రవీంద్ర బాబు గారికి ఎక్కువ తెలుసు. అక్కడ అధికారి వాళ్ళ ఎక్స్ప్రెషన్, ఎవడ ఎక్స్ప్రెషన్, ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్లో వాడు అందం చూడండి. వాడు రూపం చూడనివాడు, వాడి పేరు వినడవాడు కూడా ఎల్లప్రగడ, ఆడు మందులు మింగి చాలామంది ఎక్కువ దీర్ఘకాలం జీవిస్తున్నారు. అందులో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ మ్యాడ్నెస్ రాకూడదు. ఏది కీర్తికాంక్ష వరస్ట్. వయసు వచ్చి కొద్ది కామక్రోధాలు తగ్గితే కీర్తికాంక్ష పెరుగుతుంది. ఈ ముసలోళ్ళు అందరికీ ఇంట్లో ఎవరైనా బాగా సంపాదించి ఉంటే వాళ్ళకి సాంప్రదాయం పోగేస్తూ ఉండాలి. మీరు బాగా సంపాదించాలి, మీరు సంపాదిస్తే వాళ్ళ అహంకారం ఫీడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళకి అహం, మీరు బాగా సంపాదించడానికి, మీరు బాగా వాళ్ళెవరైనా సంపాదించడానికి, వాళ్ళకంటే ఎక్కువ ప్రయత్నం చేసి పేదైన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నాకు పొద్దున్న ఎవడో ఇచ్చాను విజయపట్నం, ఏమన్నా నాన్నగారు 60 కోట్లు పనిచేశాను కంట్రాక్ట్లు, ఇప్పుడు వరకు 60 కోట్ల రూపాయలు కంట్రాక్ట్లు చేశానండి, ఫ్యామిలీ మెయింటైన్ అవుతుంది, ఇంతవరకు నిలవలు ఒక రాలేదు అన్నాడు. 60 కోట్లు ఇవాళ మార్నింగ్ ఎవరు వచ్చారు నా దగ్గరికి, ఆయన నేటి విశాఖపట్నం, 60 కోట్ల రూపాయలు పనిచేశాను ఇప్పుడు వరకు కంట్రాక్ట్లు, నష్టపోలేదు, ఫ్యామిలీ మెయింటైన్ అవుతుంది, ఇంతవరకు పోయి ఈ 1 కోటి రూపాయలు బ్యాంకులు వేసుకున్నానని చెప్పడానికి వీలు లేకుండా ఉంది నా పరిస్థితి. ఏమైనా జాతకం తేడా ఉందంటే అప్పుడు నేనేమన్నా అంటే, నీకు ఎప్పుడున్నా నీకు అనుమానం ఉంది కాబట్టి ఎప్పుడున్నా శివుడికి అభిషేకం చేసుకో, పులి ఫిలాఫర్ పులి స్వీట్ గాడ్ అది తొందరగా సంతోషం వచ్చేస్తుంది. శివుడికి కృష్ణుని సంతోష పెట్టాలంటే చాలా టైం పడుతుంది, వాడికి అలంకారం చెయ్యాలి, బంగారం పెట్టాలి, కిరీటాలు పెట్టాలి, అని శివుడు నెత్తి మీద కొంచెం నీళ్ళు వేస్తే సంతోషించేస్తాడు వాడు. ఆడికి స్నానం చేయించేస్తే చాలు పాపవాడు. విష్ణువు కళాకారం, కొత్త బట్టలు వేయాలి, కిరీటం పెట్టాలి, ఏదంటాడు నెక్లెస్ అంటాడు, అదంటాడు ఇంకో చెంబు నీళ్ళు పడవేస్తే సరిపోతుంది వాడు. నువ్వు పనిచేయి, మరి నీకు పెద్ద డబ్బు నిలబెట్టాలి అంటాడు. కిరీటాలు అంటే స్వామి కిరీటం చేసినట్టు నువ్వు ఎక్కడ చేయించగలవు? స్వీట్ గాడు శివుడు ఎవడు? మహాదేవుడు ఎవడు? స్వీట్ గా ఫుల్ఫిల్లర్ ఆఫ్ డిజైర్స్, స్వీట్ ఫుల్ఫిల్లర్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పాడు. స్వీట్ ఫుల్ఫిల్లర్ ఆఫ్ యువర్ డిజైర్స్, ఆడు స్వీట్ గా నెరవేరుస్తాడు. పెద్ద డబ్బే లేదు, 5 రూపాయలు పెడితే అభిషేకం చేసేస్తారు, నీళ్ళు పట్టుకెళ్ళు, ఏదైనా ఉంటే కొంచెం చెమ్ముడు పాలు కూడా పట్టుకెళ్ళు. పూర్వం నీకు తెలియపోవచ్చాం, పూర్వం పాలు ఎక్కువ ఉన్న దేశాల్లో కొంతమంది ఆడవాళ్ళు పాలు చూడ స్నానం చేసేవాడు, నీళ్లతోడు కదా పాలు తోడు, అంటే పాలు తోడు తీస్తే శరీర చర్మం రంగు, ఈ చర్మం డాక్టర్ బాగా తెలుసు. పాలు పాలు పైగా నురిగి ఎలా మన ముఖానికి రాసుకుంటే ముఖం నురిగి వస్తుంది. పాలు పూర్వం పాలు బాగా ఎక్కువ దేశాల్లో అక్కడ మన నీళ్లతో స్నానం చేస్తున్నాం కదా అక్కడ పాలు తోడు చేసేవారట, అంటే అందరూ కాదు జరిగిపోతున్నాడు. మిల్క్ తోటి అలాగా శివుడికి నువ్వు నీళ్ళు పట్టుకెళ్ళు, ఇంకా నీకేమైనా జరిగి 60 ఏళ్ళు కాంట్రాక్టులు చేసినోడు ఒక చెంబుడు నీళ్ళు పాలు పట్టుకెళ్ళావా, పాలు పట్టుకెళ్ళి పోసేయి, మంత్రం చదివేవాళ్ళు ఉంటే మంత్రం చెప్పించి మంచిదే లేకపోతే నువ్వు వెళ్ళి పోసేయని చెప్పాను. అయితే నేను సంపాదించుకుంటావు, అది స్వీట్గా నీ ఫుల్ఫిల్ చేసేస్తాను, నీ డిజైర్స్ కంగారు పడక్కర్లేదు, ఏదో నాకు ఏదో జాతకాలు అడ్డేస్తున్నా, నక్షత్రాలు అడ్డేస్తున్నా, నక్షత్రాన్ని ఆడే చూడేస్తాడు, నువ్వు చూసుకుని పెంచి నీకు అన్ని లాభాలని చెప్పాలి. ఏదో సంసారపక్షంగా వాళ్ళు గుండె బాధ వాళ్ళకుంటే మరి 60 కోట్లు ఖర్చు చేస్తే అప్పుడు నీకు ఎందుకు చెప్తున్నానంటే 60 కోట్లు చేసి 6 కోట్లు 10 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కదా కాంట్రాక్టులో, 60 కోట్లు కంట్రాక్ట్లు చేసి 10 కోట్లు సంపాదించుకున్నాడు వాడు ఏమంటున్నాడు, ఫ్యామిలీ మెయింటైన్ అవుతుంది, ఏం మిగలటం లేదు అన్నాడు. ఆ కూడా భార్య వచ్చింది, ఏమండీ ఆ భార్య అంటుంది, అసలు మిగలకపోవడం కదా కొన్ని అబద్ధాలు చెబుతున్నాడండి, అసలు మిగలకపోవడం కదండి, నా ఎవరి ఇంటికి వచ్చి అబద్ధాలు చేసి బాధలతో ఉన్నాను, కష్టాలతో ఉన్నాను, డబ్బు ఇచ్చేస్తాడండి నా, అంటే నేను కొంచెం ఇచ్చి గుణం ఉంది, గీవింగ్ హ్యాబిట్ ఉందండి, అసలు మిగతా ఏది మిగిలిచంది మనకి మనకి ఏదో వెళ్ళిపోతుంది కానీ ఆడికి వెళ్ళి డబ్బు ఇచ్చేస్తూ ఉంటాడండి, ఆ చెడ్డ గుణం ఉంది, డబ్బు ఇచ్చేసి అగ్రమంత్రి వాళ్ళకి డబ్బు పంచిపెట్టేసి మిగులుతానని చెప్పాలండి. మొత్తం ఈయన చెప్పిందంతా కరెక్ట్ కదని చెప్పి ఆడు ఎదురుకున్నాను, ఇప్పుడు 10 రూపాయలు లాభం వచ్చినప్పుడు మనం 5 రూపాయలను దాచుకోవాలి కదా, మనకి 10 రూపాయలు లాభం వస్తే 5 రూపాయలు పోనీ ఇచ్చి 5 రూపాయలను దాచుకోకుండా 10 రూపాయలు లాభం వచ్చేసి 10 రూపాయలు ఇచ్చేసి ఈ సుబ్బారాడు మిగులుతాడు నీకు, మీరు పాప ఇటు చూసి జాలిపడి అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఎంతో కొంత మిగులుతుందని కొంత డబ్బు పాడు చేస్తున్నాడు అని చెప్పి, అంటే ఆ పాడు చేయటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని నేను చెప్పడం లేదని అడిగిన వాడికి, అడిగిన వాడు అసలు నిజం అవునా కదా, మనం ఇచ్చే దానాన్ని వాడు అసలు జస్టిఫై చేస్తాడా లేదా, ఆ వివేకం లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా ఇచ్చేస్తా ఉంటాడని అలా పాడవుతున్నాడు అని చెప్పి సింగిల్ నెంబర్లోనే మాట్లాడతాం. అదేదో కొన్ని నమ్మిన అన్ని మీరు నమ్మక్కర్ లేదని చెబుతారు, మరి ఏదో పుస్తకం తీశాం కదా నేను వాక్యాలు చదువుదాం. శరణగతి సరెండర్ గురించి, కంప్లీట్ చేసి సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. అంటే భగవాన్ గురించి ఎక్కువ జ్ఞానమే చెప్పారు, భక్తి గురించి చెప్పలేదు అనుకుంటారు చాలా మంది. శరణ అలా విచారణ మార్గం కంటే సరెండర్ మార్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, విచారణ మార్గం కంటే సరెండర్. నీకు ఆ శరణాగతి మార్గం కనుక నీ మనసు నీ మైండ్ మేకప్కి నీ మనస్తత్వానికి అది కనుక కుదిరితే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయమని చెప్పారు, ప్రయాణం చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అదనంగా కష్టపడి సాధనం చేయకపోయినా ఈగో సెన్స్ని ఫీడ్ చేయకుండా చూసుకోవాలి, ఆ బాడీ బౌండరీని ఫీడ్ చేయకుండా చూసుకోవాలి. బాడీ బౌండరీకి బాడీ బౌండరీని కూడా కీర్తి కాంక్ష వాటి ఫీడ్ చేస్తున్నాడు. నువ్వు కీర్తి ఏం చేసుకుంటావు, మీకు ఫేమ్ ఉందనుకోండి ఏం చేసుకుంటారు, ఏం ఉపయోగం లేదు మీకు. మీకు బట్టలకి మనం ప్రయాణం చేస్తుంటే బట్టల బట్టల మీద మన దిమ్ము పడుతుంది. అలా మీకు ఫేమ్ వస్తే పర్లేదు, కావాలనేది తెచ్చుకోకూడదు. ఇప్పుడు మనం ఎక్కడికో ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మీద దుమ్ము వచ్చి మన బట్టల మీద పడుతూ ఉంటుంది, అలా ఇబ్బంది లేదు. కానీ మీరు కావాలి కోరి తెచ్చుకోకూడదు. కోరి తెచ్చుకుంటే బంధిస్తుంది ఫేమ్ కూడా అని బంది. మళ్ళీ ఎంత కోరి తెచ్చుకున్నా అంత మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కానీ చేయలేవు, నీ గూటికి నువ్వు వెళ్ళలేవు, నీ గూటికి నువ్వు వెళ్ళలేవు. వ్యక్తిగత ఉనికికి అతీతం అవ్వాలంటే ఈశ్వరార్పితం కావాలని చాలా మతాలు సూచిస్తున్నాయి. ఈ మార్గం సరైనదేనని అంగీకరిస్తూ రమణులు కూడా దీనికి ఆత్మవిచారణకు ఇచ్చినంత ప్రాముఖ్యత దీనికి ఇచ్చారు. దీనికి కూడా శరణాగతి మార్గానికి కూడా ఇచ్చారు. నిజమైన శరణాగతి అంటే ఇక్కడ భగవాన్ చెప్తారు, ట్రూ సరెండర్, లాయల్ సరెండర్. నిజమైన శరణాగతి అంటే నిజమైన శరణాగతి, శరణాగతిని మామూలుగా ఉపయోగిస్తాం, కానీ నిజమైన శరణాగతి ఏదంటే ట్రూ సరెండర్, ఫెయిత్ఫుల్ సరెండర్, లాయల్ సరెండర్. నిజమైన శరణాగతి అంటే ఏంటంటే ఈశ్వరునికి భిన్నంగా, ఈశ్వరునికి వేరుగా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకునే మనస్తత్వం పోతున్నట్టు నిజంగా శరణాగతి పొందినవాడు. ఈశ్వరుడికి భిన్నంగా మనం నిజంగా శరణాగతి కనుక చేస్తే రిజల్ట్ ఏంటండి, దాని రిజల్ట్ ఈశ్వరుడికి భిన్నంగా, ఈశ్వరుడికి వేరుగా మనం అంటూ ఎల్లమ్మ పొల్లమ్మ సుబ్బమ్మ అంటూ నేను అంటూ ఒక వ్యక్తి ఉన్నాయని భావన పోతున్నట్టు కంప్లీట్ గా వేరు చూసారు. అది అది సరెండర్ వల్ల నీకు అర్థమవుతుందో లేదు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు సాధించి పెట్టింది మేము సాధించామనుకుంటున్నారు కదా అందరూ, అందరూ అదే అనుకుంటున్నారు. ఈశ్వరుడు సాధించింది మనమే సాధించామనుకుంటున్నాం. ఏం చేద్దనుకుంటాం, మనం కూడా ఉన్నాం కాబట్టి మనం లేవనే సంగతి తెలిస్తే ఇంకలా అనుకో. నువ్వు లేవనే సంగతి తెలిసే వరకు నువ్వు అలా అనుకుంటావు. మానవుడు ఉన్నాడు ఎక్కడ పోతాడు, మా అంటే అలా అనుకుంటాను ఉంటాడు. అది ఎక్కడ పోతాడు, అది అనుకోడు. అలా అనుకునేవాడు ఎప్పుడు పోతాడంటే ఈశ్వరుడే ఉన్నాను నేను లేనని అనుభవం వచ్చే వరకు అనుభవిస్తే ఇటు పోతాడు. అది ఈశ్వరుడికి భిన్నంగా నేను ఏదో చేయగలను, ఈశ్వరుడికి భిన్నంగా నేను ఏదో సాధించగలను, ఈశ్వరుడికి భిన్నంగా వేరుగా నేను ఉన్నాను అనే తరంపు నీకు పోవటమే నిజమైన శరణాగతి. ఇదంతా నేనే సాధించాను ఎవడంటున్నాడు వీడు, ఈశ్వరుడు సాధించి పెట్టింది నేను సాధించానంటున్నాడు. అంటే ఈశ్వరుడికి భిన్నంగా వీడు ఉన్నట్టే, అంటే ఈశ్వరుడు సాధించి పెట్టిందే మనం చెబుతున్నామని అడుగు తెలియక నేను సాధించానంటాడు. సాధించడానికి వాడంటూ ఒకడు ఉన్నాడా, వాడంటూ ఒకడు ఉన్నాడా, లేడు. అది నీకు అర్థం అవ్వాలి. అది నీకు అర్థమైతే మీరు కూర్చుని వాళ్ళు నిలబడకుండా మీకు దుఃఖం ఆరిపోతుంది. నీకు ఏదైనా గర్వం ఉంటే అది కూడా పోదు. గర్వం ఒకటి అప్పు ఒకటి రెండు దాచుకోకూడదు. అప్పు దాచుకుంటే పెరిగిపోతూ ఉంటుంది. నీకు లోపల గర్వం పెట్టుకుని ఎవరికి కనపడకుండా చూసుకునే లోపల పెరిగిపోతాడు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అహంకారం ఉంటుంది, అహంకారం బయటకు కనపడండి, ఎవరు దాని మేకప్ చేస్తారు, దానికి బయటకు కనపడినారు. బయటకు కనపడకపోతే మీకు లోపల ఉన్నప్పుడు అది మిమ్మల్ని పాడు చేసి మీ లోపల ఉన్నప్పుడు బయటకి సంబంధం ఏంటి, అసలు బయట ఏం సంబంధం లేదు. అంచేది మీరు ఆలోచించవలసింది ఈశ్వరుడికి భిన్నంగా అలా మనం లేవు కానీ ఉన్నామని అనుకుంటున్నాం. అదే అహంకారం, అదే అసలు సబ్జెక్ట్, అదే అహంకారం, అదే వ్యక్తి భావన, వ్యక్తి భావన. ఈ వ్యష్టి సమిష్ అదే మనస్సు, అదే నీ ఈశ్వరుడి కంటే భిన్నంగా నేను ఉన్నాను ఎవరు చెబుతున్నారు, నీ మైండ్ చెప్తాను. ఎవరు చెప్తున్నారు, మైండ్ చెప్తాను. మైండ్ అసలు ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అని విచారణ ఎందుకంటే అది లేదా నీకు తెలుగుతాను. విచారణ దేనికంటే అంటే మైండ్ ఉందా లేదా. నీకు మైండ్ ఉందనుకుంటున్నాం కదా మనం, మైండ్ అంటే దేహంతో తాదాప్యం పొందేది. మైండ్ ఉందా లేదా, ఉందా లేదా అని విచారణ చేస్తే అసలు లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఏది ఆ మైండ్ నీకు అసలు లేదన్న సంగతి తెలుస్తుంది. అప్పుడు జయించడానికి ఏమి లేదు, గడ్డపాటలు పట్టుకోక బార్లు పట్టుకోకుండా తుపాకులు పట్టుకోరు, దాన్ని కాల్చి లేని దాన్ని ఏమి కాలుస్తారు. అసలు మైండ్ అనేది లేదు. అందుకే కదా ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసిన సాధన చేసిన లేదా విగ్రహారాధన పెట్టి అంత మైండ్ ఉందనుకునే కదా. అది నిజంగా లేదు. ఉన్నవాడు ఈశ్వరుడే, ఉన్నవాడు ఈశ్వరుడే. నీకు ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాను నీకు ఎవరు చెబుతున్నారు? నీ శరీరం చెబుతాం లేదు, మైండ్ చెబుతాను. నేరస్తుడు ఎవడెక్కడా? మైండే నేరస్తుడు. అయితే నువ్వు సాధన చేసి తొలగించుకోవాల్సింది ఎవరిని? మైండ్ని. సాధన చేసి వాడిని పెంచుకోకూడదు, సాధన చేసి వాడిని తొలగించుకోవడం. వాడు ఆ లేనిదాన్ని లేనట్టుగా తెలిస్తే, నువ్వు లేనిదాన్ని నీ లేనట్టుగా నువ్వు గ్రహించగలిగితే ఉన్నది ఉన్నట్టే నీకు వ్యక్తమవుతుంది. ఉన్నది ఎలాగో ఉండదు, నీకు తెలిసిందా ఉంది, నీకు తెలియకపోదు. నీ తలంపు మీద ఆధారపడలేదు, ఉన్నది నీ తలంపు మీద ఆధారపడలేదు. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు బాడీ లేదు, వరల్ లేదు, వరల్ లేదు కదా. ఇప్పుడు ఉషం నేను, ఎల్లమ్మ నేను, పుల్లమ్మ నేను, పండితుడు నేను, ధనవంతుడు నేను, పియ్యమ్మ నేను, సియ్యమ్మ నేను, ఇలా డిఎమ్మ నేను, ఇలా అనుకుని ఈ నేను అక్కడ అసలు లేని నిద్దట్లో, రమేష్ లేని నిద్దట్లో. రమేష్ కూడా ఇప్పుడు నేను అంటున్నాడు, భగవద్గీత బాగా చదువుకున్నాడు. ఈ భగవద్గీత బాగా చదువుకున్న నేను నిద్దట్లో లేడు రమేష్కి. నేను భగవద్గీత బాగా చదివాను, బాగా నేర్చుకున్నాను రమేష్. ఈ నేను అక్కడ నిద్దట్లో లేదు, ఈ నేను లేదు కాబట్టి రమేష్ లేకుండా పోయాడు అక్కడ ఉన్నాడు. వాడు నిజం, వీడు అబద్ధం, అది సబ్జెక్ట్. నేను భగవద్గీత బాగా చదివేసుకున్నాను, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, నేను పారాణించి మరి పైసులో పై శ్లోకంలో పైపాదం చెప్తే ఆ కింద పాదం చెప్పేస్తాడు ఎవరు? రమేష్. మరి నిద్రట్లాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రమేష్? ఈ పాండిత్యులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అలాగని ఈ పండితుడు నిద్రట్లో కనపట్టలేదు, కానీ రమేష్ నిద్రట్లో లేరంటాము. అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ లెస్. కానీ అక్కడ ఉన్నాడా లేదా? అక్కడ ఉన్నాడు. నీకు అర్థమవుతుంది? అది నీ వేకింగ్ స్టేట్లో తెచ్చుకో. అది నీ వేకింగ్ స్టేట్లో రావటం రాకుండా ఎవరు అడ్డు చేస్తున్నారు? నీ మైండ్ ఎవరు అడ్డు, ఇతరులు ఎవరు అడ్డుపడతారు, ఇతరులు ఏదో అడ్డుపడుతున్నారని ఒంపు మనకు. ఇతరులు ఎవరు అడ్డుపడతారు నీ ఉడికే ఒంపి, మనస్సు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒంపి పెడుతున్నారు, నిజం కాదు అని షాకులు. అయ్యేంటయ్యి షాకులు అంటారు అట్లా, అది షాకు చెబుతారు. నీ మైండ్ నీకు అడ్డు వస్తుంది, అది నీ మై ఎవరో వస్తారని కలిపెట్టుకు, ఎవరు వచ్చి నీకు ఉపకారం చేస్తారని కలిపెట్టుకుండకో. నీ మైండ్ నువ్వే ఉద్ధరించుకొని గీతలో కూడా చెప్పాలి, ఎవరో వచ్చి నీకు ఉపకారం చేస్తారు, మీ అత్తగారు, మీ ఆనత్వం, మీ ఆడబడుతూ వచ్చి నీకు సహకరిస్తారని జాగ్రత్త కంగారు పడకు. నీ మనసు నువ్వే ఉద్ధరించుకో, దాని సహాయంతో దాంతో విరోధం పెట్టుకోవద్దు. దాంతో స్నేహం కావండి, దాంతో మస్తి కావండి, అందులోంచి వేరు పడిపోనవు. అందులోంచి నువ్వు బయట పెట్టుకోవచ్చు, నీ బూట్లో నువ్వు పడిపోతావు. ఈ ఓల్డ్ హ్యాబిట్స్, అరవింద్ ఘోష్ గారి మాట బాగుంది, అది గుడ్ హ్యాబిట్స్ కాదు. దాటి గుడ్ హ్యాబిట్స్ కూడా మీకు సుజాత అందరి నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటున్నాను కూడా. సుజాత అది మంచిదే, మరి సుజాతలో ఏమి క్వాలిటీ లేకుండా ఎవరు గౌరవిస్తారు? ఏదో క్వాలిటీని గౌరవి. ఆ ట్రూత్ రియలైజేషన్ వచ్చినప్పటికీ అందరూ నన్ను గౌరవిస్తున్నారు అనేది అప్డేట్ చేస్తుంది, సుజాత అప్డేట్ చేస్తుంది. అది అది దాన్ని ఓల్డ్ హ్యాబిట్స్ అన్నాడు, అది గుడ్ హ్యాబిట్ కాదు. ఒకవేళ గుడ్ హ్యాబిట్ అనేది రియలైజేషన్ కట్ వస్తుంది. అవన్నీ ఏంటి? నీ రియలైజేషన్కి, ట్రూత్ రియలైజేషన్కి నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉండటానికి, దాని తాలూకు ఎరుక పొందటానికి ఏ హ్యాబిట్ అడ్డొచ్చినా అది ఓల్డ్ హ్యాబిట్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఏ హ్యాబిట్స్ అయ్యి? ఓల్డ్ హ్యాబిట్స్. రియలైజేషన్కి అడ్డొచ్చింది ప్రతిదీ ఓల్డ్ హ్యాబిట్. అయితే నువ్వేదో భిన్నంగా ఉన్నావని అనుకునేవు, అది ఆ ఈశ్వరుని గుర్తించే వరకు నేను ఉన్నానని నువ్వు అనుకుంటావు, నువ్వు ఉన్నానని అనుకుంటావు. భగవాన్ ఉన్నారు, మీరు మమ్మల్ని అనుగ్రహించాలన్నారు. ఎవరో భగవాన్ ఒకరు అన్నారు, మీరు నన్ను అనుగ్రహించాలన్నారు. అనుగ్రహించాలంటే ఆయన ఏమన్నాడంటే, నన్ను ఎవడైతే అనుగ్రహించాడో వాడు నిన్ను అనుగ్రహిస్తాడన్నాడు. నేనేవన్నా, నేనున్నాను ఎక్కడ అన్నాడు. నేనేవండి, నేనంటూ ఉన్నాడు ఇక్కడ, ఉన్నవాడు ఒక్కడే. ఎవడైతే నన్ను అనుగ్రహించాడో, ఎవడైతే నన్ను అనుగ్రహించాడో వాడే నిన్ను కూడా అనుగ్రహిస్తాడు. నన్ను అనుగ్రహించిన వాడు ఎవరు, నిన్ను అనుగ్రహించేవాడు ఇద్దరు ఉన్నారా? ఉన్నది ఒక్కటే. అంటే అక్కడ ఇండివిజువల్ అయి లేదు, బాడీ బౌండ్ అయి లేదు, పర్సనల్ అయి లేదు, అక్కడ ఏమి లేదు, ఇంపర్సనల్ అయి. అదేంటది? ఇంపర్సనల్. తర్వాత మనం కూడా చేసే పని ఇంపర్సనల్ గా చేస్తాం అనుకోండి, వర్క్ చేసేది మనం చేసే వర్కే అదనంగా కష్టపడక్కర్లేదు. ఇంపర్ అంటే గుర్తింపులు కోరకుండా ఇంపర్సనల్ గా చేస్తాం అనుకోండి, ఆ ఇంపర్సనల్ స్టేట్ కి వెళ్ళిపోతాం. ఆ చేసే వర్క్ ఇంపర్సనల్ గా చేస్తాం అనుకోండి, ఆ ఇంపర్సనల్ గా ఒక స్టేట్ అందుకుంటాం. మీరు చచ్చిపోయేవాడికి ఆకలి ఇప్పుడే వచ్చేస్తుంది, మీకు ఆ బ్లిష్ట్, మీకు ఆనందం, మీరు భరించలేనంత ఆనందం, అన్బేరబుల్, మీరు భరించలేరు ఆనందం. మీ శరీరం చనిపోయే వరకు అక్కర్లేదు, ఈగరండి నవ్వు. మీకు సబ్జెక్టు అర్థమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఆ కర్తృత్వం లూజ్ అవుతుందంటే మీకు అర్థమవుతుందా? ఆ బాడీ బాగుండే లూజ్ అవుతుంది ఇక్కడ. అది మీ గోదావరిలో వరద నీరు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, మీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, మీ హృదయంలో శాంతి, మీ హృదయంలో సుఖం, అండైన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ ఒకసారి ఆ వరద సముద్రం పొంగినట్టు పొంగి అది మీ సహస్రాలను ముంచేస్తుంది. అసలు అప్పుడు ఇంకా ప్రాణాయామం లేదు, ఏమి లేదు. అది నేరుగా వస్తువుని పట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఈ కోర్సు చేస్తున్నాను. ఆ అవ్యకం మనకు లేదు కాబట్టి, ఆ బ్రెయిన్ మనకు లేదు కాబట్టి ఏది కోర్సు చేస్తాం మొదలెడుతుంది. భగవాన్ చెప్పిన ఈ వాక్యం నాకు చాలా నచ్చుతుంది. మీ అనుగ్రహం, ఈశ్వరుడు అనుగ్రహం నాకు లేదండి, ఈశ్వరుడు నాకు దయ లేదండి, ఇక్కడ దుఃఖం వచ్చినప్పుడు అలా అనిపిస్తాను. మరి సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఈశ్వరుడు అక్కర్లేదు, వీళ్ళకి అశాంతి వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అనిపిస్తా ఉంటుంది. ఏమని, మాకు ఈశ్వరుడు అనుగ్రహం అనేది దయ లేదంటే అప్పుడు భగవాన్ అన్నారు, సముద్రంతో కూడా ఈశ్వర అనుగ్రహాన్ని పోల్చకూడదు. సముద్రంతో కూడా ఈశ్వర అనుగ్రహాన్ని, సముద్రానికి అద్దులు ఉన్నాయి, ఈశ్వర అనుగ్రహానికి ఆ గ్రేస్ ఆఫ్ ఈశ్వర, ఆ ఈశ్వరుని దయకి హద్దు, సముద్రానికి ఉన్న హద్దులు కూడా లేదు. నిజంగా శరణాగతి పొందిన వాడు అలా కంప్లైంట్ చేయడు, నిజంగా శరణాగతి పొందిన వాడు అలా కంప్లైంట్ చేయడు. ఏ కంప్లైంట్ ఉన్నది వాడు, ఈశ్వరుడు ఎక్కడ కూర్చోబెడితే, ఎక్కడ నుంచి పెడితే, ఏముంది కారణం అంటే ఆ ప్రారంభాన్ని బట్టి, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వచ్చేది వస్తూ ఉంటుంది, వచ్చేది వస్తుంది, రానిది రాదు. ఆ ప్రారంభాన్ని బట్టి వచ్చేది వస్తుంది, రానిది రాదు. అది ప్రపంచంలోకి వీడు ఎందుకు వచ్చాడంటే జీవుడు ట్రైనింగ్ అవటానికి వచ్చాడు. ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఈ లోకం మంచిది కాదు, చెడ్డది కాదు, ఇది ట్రైనింగ్ గ్రౌండ్ అంతే. మనం ట్రైనింగ్ అవటానికి వచ్చాం అంతే, లోకం అంతా ట్రైనింగ్ గ్రౌండ్. మన చుట్టూరు అందరూ ఓలీ పైస్ కంపెనీ కాదనుకోండి, ఓలీ కంపెనీ కాదనుకోండి, అప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం? అది కూడా చూసుకోవాలి మనం. అది కూడా తుమ్మల కంపల మధ్యలో కూడా ఎలా ఉండగలుగుతున్నాం? అప్పుడు వికారం లేకుండా ఉండగలుగుతున్నాం లేదా? కాళిదాస్ చెప్పాడు, నీకు అన్ని భోగాలు ఎదురుకుండా ఉండాలి, నీ సెన్సెస్కి, ఇంద్రియాలకు అందుబాటులో అన్ని భోగాలు ఉండాలి. కాళిదాస్ చెప్పాడు ఈ మాట, నీ ఇంద్రియాలకు అందుబాటులో అన్ని భోగాలు ఉండాలి, కానీ నీకు వికారం రాకూడదు. నీకు వికారం, అప్పుడు ఇది కరెక్ట్ స్టేట్, ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్ అన్నాడు. అందుకని మన నక్కలన్నీ జ్ఞానులు కాదు, మొత్తం భోగాల ప్రపంచంలో ఎన్ని అయితే ఉన్నాయో అని నీ ఎదురుకుని నీ సెన్సెస్కి అందుబాటులో ఉండాలి, నీ ఇంద్రియాలకి అన్ని అందుబాటులో ఉండాలి. అప్పుడు శాస్త్రి గారిని వాళ్ళు ఇంటికి ఒకసారి రమ్మన్నాడు. ఎవరిని? శాస్త్రి గారు. వాళ్ళ ఇంటికి రమ్మంటే సరసారి నువ్వు ఫోన్లో మాట్లాడుతా ఉంటే ఇంటికి రమ్మని ఎప్పుడు చెప్పలేదు, ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళాక శాస్త్రి, శాస్త్రి మరి నేను కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్ నేనే అల్లి అడుగుతున్నారు లండన్ను, మరి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, నా కోట్లు ఉన్నాయి, మరి నీ నాకు నా కూడా నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను, నీ కోట్లు ఉన్నాయి అన్నాడు. అన్నాడు కదా, ఒక్క కోటు కూడా లేదన్నా, మరి ఎందుకు లేవండి, డబ్బులు లేవు కొనుక్కోదు. కోటు కొనుక్కునే డబ్బులు లేవన్నాడు. 27 మినిస్టర్ అడు, మరి ఎలాగరు నాకు కూడా నేను తీసుకెళ్ళి 2 కోట్లు గుర్తించుకో అన్నాడు. ఎక్కువ కోట్లు వద్దే, 2 కోట్లు గుర్తించుకో. మణిని నిజంగా జయించాడు ఎవరు, ఆయన ఎదుర్కొండా 1000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, ఎప్పుడానికి వికారం కలదు. మహాత్మా గాంధీకి అంత గ్రేట్, మహాత్మా గాంధీ ఇంకెప్పుడు పవర్ ఎంజాయ్ చేయలేదు, పవర్ లేదు మహాత్మా గాంధీ గారికి. శాస్త్రి గారు పవర్ అంతా చేతిలో పెట్టుకుని ఏమి అంటకుండా ఉన్నాడు. ఆయనకి బంగాళాదుంప కూర అంటే ఇష్టం, ఎవరికి, శాస్త్రి గారికి. ఈ పేపర్లో రాస్తారు, రేడియోలో పేపర్లో చెప్తారు కదా, బంగాళాదుంప రేట్ ఎంత, కోడిగుడ్లు రేట్ ఎంత, చింతపండు రేట్ ఎంత, రోజు చెప్తా ఉంటారు. టీవీ రాసిన చెప్తారు, రేడియోలు పేపర్లు, పంచదార రేట్ ఎంత, పెసల్ రేట్ ఎంత, మినిమం రేట్ ఎంత, అవి ఎప్పుడైనా చూసుకోడు శాస్త్రి గారు. ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు, భార్యతో చెప్పాడంటే బంగాళాదుంప రేటు పెరిగిపోయింది రోజు చెప్తున్నారు, రేపు నుంచి బంగాళాదుంప మాని ఏదో కూర ఇస్తే వెళ్దాం అనమాట వాడు. రేపు ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు బంగాళాదుంప కూర మానే, ఇంకా కూరలు లేదంటే అవి చెప్తున్నారు కదా, తక్కువ రకం కూరలు ఏదో వండేసి కరెక్ట్ అంటే వాడు మణికి అబో అయ్యాడు. నీకు అర్థమవుతుంది, వాడి మణి అబో అంటే వాడికి వాడి చేతితో 1000 కోట్లు పంచిపెడుతూ బడ్జెట్ అంతా చూస్తూ ఎక్కడ అంటకుండా మర్చుకుండా ఉన్నాడు. శాస్త్రి గారికి సొంతది లేదు అసలు, ఒక రకమైన యేసుక్రీస్తు జీవితం. ఆయనకి చివరి ఆయనకి అలహాబాద్ అంటే బాగా ఇష్టం, త్రివేణి సంఘం, గంగా యమున సరస్వతి నదిని మూడు దాని త్రివేణి సంఘం అంటారు. అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్ అనేది పిలుస్తున్నారు, ప్రయాగ్ అనేది అంటారు, కాశీ అని వాళ్ళు అందరూ అడుగుతారు. ఆయనకి ఆ ప్రయాగ్ అంటే బాగా ఇష్టం. ఆ భార్యతో ఏం చెప్పాడంటే, మనం రిటైర్ అయిపోయింది, రాజకీయాల్లో నుంచి రిటైర్ అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోదాం, ఎక్కడికి ప్రయాగ్ వెళ్ళిపోదాం, కానీ అక్కడ ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటికప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి, కొనలేక పోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎప్పటికప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయంట, మనం కొందామనుకున్న రేటు పెరిగిపోతున్నాయి ల్యాండ్ వాల్యూ. ఆ ఇల్లు లేదు ఆయనకి, శాస్త్రి గారు చచ్చిపోయినప్పుడు ఇది నా ఇల్లు అని లేదు, యేసుక్రీస్తు జీవితంలో యేసుక్రీస్తు విషయం వేరు, ఇది అన్నీ ఉంది. ఎదురు గారు ఆశ్చర్యపోయారు, శాస్త్రి నీకు ఒక కోటు కూడా లేదని, లేదన్నాడు కోటు లేదు ఆడికి. అది ఇదే పురాణం, ఎందుకు చెప్తానంటే ఈ విషయం పురాణంలో రాస్తే ఎవరైనా మనం నమ్ము, ఇదే శివపురాణంలో విష్ణు పురాణంలో రాస్తే అనుకోండి ఈ మాట మనం నమ్ము. శాస్త్రి లాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, అది శివపురాణంలో విష్ణు పురాణం రాస్తే మనమే నమ్మవసరం. అందుకే ఈశ్వరుడికి భిన్నంగా మనం లేము, భిన్నంగా ఉన్నామనుకో మన అహంకారం అనిపి. ఇక్కడ మీరు అహంకారం అంటే మీకు అర్థం, అహంకారం అంటే కోపం కాదు, అహంకారం అంటే కోపం కాదు, అహంకారం అంటే కోపం కాదు. మనకు అనేక తలంపులు ఉన్నాయి, అలాగే తలంపులు ఉన్నాయి. అందులో మొదటి తలంపు ఏంటంటే దేహము నేనన్న తలంపు. మనకి దేహము నేనన్న తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి, ఈ తలంపు లేకుండా ఇతర తలంపులు రావు. ఈ తలంపు గాడి నిద్ర అణిగిపోయి ఉంటుంది కాబట్టి ఇతర తలంపులు కూడా రావటం లేదు, ఇతర తలంపులు కూడా రావటం లేదు. అయితే ఈ తలంపు వచ్చాక మిగతా తలంపులు, అదే దాన్ని ఫస్ట్ థాట్ అంటారు. ఏమంటారు, మొదటి థాట్, మొదటి తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు. భగవాన్ ఏమన్నారంటే, శాస్త్రంలో ఏం చెప్తారంటే మొత్తం అన్ని తలంపులు కలిపి మనస్సు అంటున్నారు, ఈ మొదటి తలంపు ఒకటే మనస్సు అన్నాడు. ఏం చేయాలి, ఇది దీన్ని బట్టి మిగతా వస్తున్నాయి, ఇది లేకపోతే ఏది లేదు మొత్తం. అంటే శాస్త్రం ఏం చెప్పాడంటే మైండ్ ఇది బండిల్ ఆఫ్ థాట్స్ అని, మైండ్ ఇది బండిల్ ఆఫ్ థాట్స్, మైండ్ ఇది బండిల్ ఆఫ్ డిజైన్స్, మైండ్ లే మైండ్ ఇది బండిల్ ఆఫ్ సంస్కారాస్ అని చెప్తాడు. భగవాన్ వచ్చేప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇదేంటది, లేటెస్ట్ టెక్నాలజీ. లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణుడు అన్నాడు గీతలో ఈ లోకం అనిత్యం అశోకం అన్నాడు. ఏమన్నాడు, ఈ లోకంలో ఏ వస్తువు పెర్మనెంట్ కాదు, ఏ వస్తువు ఏది పెర్మనెంట్ కాదు, పెర్మనెంట్ కాకపోవడం ఉంటాయి కాదు, ఈ లోకంలో ఎక్కడ సుఖం లేదు అంతా దుఃఖమే అన్నాడు. అనిత్యం అశోకం అన్నాడు. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు డీజిల్ ఇంజిన్ వెళ్ళిపోయినాయి, బొగ్గు ఇంజిన్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజిన్ వచ్చింది. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఈ ప్రపంచం చూడటానికి సరదాగా ఉంటుంది, మెత్తమెత్తగా ఉంటుంది, ముట్టుకుంటే బాగా ఉందని చూస్తుంది, మెత్తమెత్తగా కనిపిస్తూ ఉంటుంది, చూడటానికి కూడా బాగా ఉంటుంది, రోజులు బాగా వెళ్ళిపోతాయి అనిపిస్తుంది. పాము కూడా అలాగే ఉంటుంది, పాము అనేది మీరు ఎక్కడ ముట్టుకోండి మెత్తమెత్తగా ఉంటుంది, మీకు అర్థం వచ్చింది. పాము కూడా చూస్తే ఏదైనా ఎక్కువ చూడండి మెత్తగా తగులుతున్నది. ఎప్పుడో పొరపాటు మీ కాలు మేయించి పాకింది అనుకోండి, మన కాలు మేయించి కనుక పాము పాకితే ఏసీలో ఉన్నట్టు అంటుంది అట్ల కాలు, అంత మెత్తగా ఉంటుంది అట్ల పాము అడుగు భాగం, మీకు అర్థమవుతుంది. కానీ దాన్ని నోటి నిండా విషయం, ఏం నోటి నిండా, ఆ పాము నోటిన ప్రపంచం కూడా మీకు మెత్త మెత్తగా కనిపిస్తుంది, ప్రపంచం నిండా విషయం అని అనిపించింది. ఈ ప్రపంచంలో విషం తప్పించేమని అయితే ఊరికి మీకు మెత్తమెత్తగా కనిపిస్తుంది, బాగుంది ఇంకో నాలుగేళ్ళు బతికితే బాగుంది, ఇంకో నాలుగేళ్ళు పోయింది. ఈ డ్యూరేషన్ పెంచుకుంటున్నారు, డ్యూరేషన్ పెంచుకుంటే అజ్ఞానం పోగొట్టుకోవడం ట్రై చేయడం. ఈ ప్రపంచం మీకు మెత్తగా తగులుతుంది, దాని నోటి ప్రపంచం నిండా ఉన్నది విషయం. ఊరికే కృష్ణుడు అనిత్యం అశోకం అన్నాడు, శ్రీకృష్ణుడు చేస్తున్నామండి ప్రపంచం పొట్ట నిండా ఉన్నది కంప్లీట్గా పాయిజన్ అన్నాడు. ఎలక్ట్రికల్ ఇంజిన్ బాగా ఎప్పుడైనా మీకు కాలు పెంచి పాకేటింది అనుకోండి, మీకు ఏసీ గదిలో ఉన్నట్టు ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది, అది మొగుమలు పడుపులా ఉంటుంది. సరదాగా నోట్లో చెయ్యడితే అంత విషయం, పెద్ద సరదాగా చెయ్యి పెట్టారు అనుకోండి అంత విషయం. మీరు డైరెక్ట్గా ఇంటికా లెక్కలే శ్మశానానికి వెళ్ళిపోవటం ప్రపంచం అంటుంది. అది ప్రపంచం ఎట్టిది ఎట్టిది, అది చైతన్యుడు చెప్పాడు ప్రపంచం గురించి, అది శ్రీకృష్ణుడి కంటే అందంగా చెప్పాడు వరల్డ్ గురించి. వీరికి అనిత్యం అశోకం అని చెప్పేసి వదిలేశాడు. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అది ఈశ్వరుడికి భిన్నంగా, ఈశ్వరుడి కంటే భిన్నంగా నువ్వు లేవు, ఉన్నామని అనుకుంటున్నావు, ఉన్నామని అనుకోవడం ఇమాజినేషన్ అన్నాడు. ఉన్నామని అనుకోవడం ఎంత ఇమాజినేషన్, నీ ట్రబుల్స్ నీ డిఫికల్టీస్ అన్ని కూడా అంత ఇమాజినేషన్. భగవంతుడు ఎవరైనా మాట్లాడుతూ అది ఏం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, ఆరు ఎలా అన్నారు ఏమైనా ఇబ్బంది పెట్టింది, ఏదో అనుకోరు అది ఆ గొడవ నథింగ్ ట్రబుల్స్ మీ అన్నది, నథింగ్ ట్రబుల్స్ మీ ఆన్ ది ఎర్త్, నథింగ్ ట్రబుల్స్ మీ. ఈ సృష్టిలో నన్ను భయపెట్టింది లేదు, ట్రబుల్ ఇచ్చింది లేదు. ఆ భయాన్ని చూసేవాడు ఎక్కడ లేడు, ట్రబుల్ పడేవాడు ఎక్కడ లేడు. ఆడు ఏనాడో చచ్చిపోయాడు, ఆడు ఏనాడో చచ్చిపోయి ఎక్కడున్నవాడు ఎవడో మీకు తెలియదు, చెప్పిన అర్థం కాదు. ఎక్కడున్నవాడు ఎవడో మీకు తెలియదు, చెప్పిన అర్థం కాదు. నథింగ్ ట్రబుల్స్ మీ, అంటే మీకు ఇప్పుడు ఈశ్వరుడు కంటే భిన్నంగా మీకు మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా, అంతకే అది సాధించాం. అయ్యో ఎచ్చుడు దిస్ అయ్యో ఎచ్చుడు దట్ట, అయ్యో డన్ దిస్ అయ్యో డన్ దట్ట అని అనుకుంటున్నాం కదా మనం, అంటే ఈశ్వరుడు కంటే వేరుగా ఉన్నామని అనుకుంటున్నాం కదా. వాడు ఎంత అబద్ధం, ఎవడు ఈశ్వరుడు కంటే భిన్నంగా ఉన్నావని నువ్వు అనుకోవటం ఎంత అబద్ధం. నీకు వచ్చి ట్రబుల్స్, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ అన్ని కూడా అంతే అబద్ధం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజిన్. మీరు అర్థమైనా అర్థమైపోయినా అది అంకె మ్యాథమెటికల్ యాక్యురసీ. 6, 4, 10 ఎక్కడ కూడినా 10, అమెరికాలో కూడినా 10, మ్యాథమెటికల్ యాక్యురసీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజిన్. నేను చాలా బాధపడిపోతున్నాను, నీ బాధపడే ఇమాజినేషన్ ట్రబుల్ ఆల్సో ఈజ్ ఇమాజిన్. మాయంత ఎక్కడ ఉంది, ఎక్కడంట, అది ఈశ్వరుడికి భిన్నంగా ఏది లేదు. కానీ మనం అందరూ ఏమనుకుంటున్నాము, ఉన్నామని, ఆ ఉన్నామని అనుకునేది పోతే ఏమీ లేదు. నీకు అప్పుడే నీకు జ్ఞానం నిన్ను వరిస్తుంది. ఇప్పుడే ఇప్పుడు పోతే ఇప్పుడే వరిస్తుంది మమ్మల్ని. లేనిది లేనట్టుగా తెలిస్తే ఉన్నది ఉన్నట్టు నీకు అప్పుడే వ్యక్తం అవుతుంది. ఆ మొదటి తలంపు, ఆ మొదటి తలంపే మైండ్, ఆ మొదటి తలంపే మైండ్ అది నీకు ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లోపల నుంచి వస్తుంది. నీ లోపల నుంచి వస్తుంది, దాని సోర్స్ నీ లోపల ఉంది, దాని సోర్స్ నీ లోపల ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచి వస్తుంది. దాన్ని మిచ్చిట్లేచ్చు. ఏది దేహగతమే, దేహం లేనది కూడా ఒక తలంపే. ఆ తలంపు నువ్వు విచ్చుగా చేయ, అంతే విచ్చుగా చేయాలంటే దాన్ని ఫీడ్ చేయకూడదు, బాడీ బౌండ్ అయిన ఫీడ్ చేయకూడదు. నీ కీర్తి కాంక్ష ఉందనుకో, ఫీడ్ అయిపోతుంది. అది ఫీడ్ అయిపోయి ఏ కాంక్ష అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే ఫీడ్ అయిపోతూ ఉంటుంది అది. అయితే దాన్ని ఫీడ్ చేయకుండా ఉంటే, పొయ్యిలో మనం పొయ్యిలో నిప్పు ఉందనుకోండి, అదనంగా పొగలు పెట్టమనుకోండి, దాని అంతటా దారిపోవచ్చు. అలాగే నీ ఈగో సెన్స్ ని ఫీడ్ చేయటం ఆఫ్ చేసేస్తే దాని అంతా స్లోగా దారిపోతుంది. పొయ్యిలో మంట ఉంది, దానికి అదనంగా పొలలు పెట్టామనుకోండి, కొంతసేపు అది విరిగి ఆరిపోతుంది. ఇది కూడా అంతే, ఈగో సెన్స్ కూడా అంతే. దాన్ని ఫీడ్ చేయండి. దేహం నేనే ఇబ్బంది పెట్టదు, అదే ఇబ్బంది పెడతాం. అది దేహం నేనే తలంపు నేనే ఇబ్బంది పెడతాను. కానీ దేహం నేను నిలిచిపెట్టి అది ఇన్నోసెంట్, దేహం ఇన్నోసెంట్, అదేమి నేను నిలిచిపెట్టదు. దేహము నేను అనే తలంపే నిన్ను బంధిస్తాను, నిన్ను బంధిస్తాను. ఆ లోపల వాడు ఆ స్వరూప సుఖం పొందాక ఎవరికి, ఆ స్వరూప సుఖం పొందిన వాడికి ఆ స్వరూపంలో ఉన్న శాంతి, ఆ జ్ఞాన సాగరం, ఆ శాంతి సాగరం వాడు దుర్రుకుంటాంటే ఎవడు లోపల ఉన్నవాడు అది దుర్రుకుంటాంటే ఆ లోపలవాడు దుర్రుకుంటాంటే నేను ఎప్పుడు బాంధవులు ఉన్నాను, నేను మోక్షము సంపాదించాలని, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు మోక్షం వస్తే సరిపోతుంది, నేను జ్ఞానం సంపాదించాలి, ఇప్పుడు ఎక్కడో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, వెలుతురులో వెళ్ళిపోవాలి, బాంధవులు ఉన్నాను, విడిచిపోయి మళ్ళీ ప్రీడంలో వెళ్ళిపోవాలని, కనీసం ఆ తలంపులు కూడా రావన్నాడు. అది ఆయన అదిష్టం. నీకు ఆ తలంపు కూడా ఎరేది కాదన్నాడు. ఏది నువ్వు మోక్షం సంపాదించాలి, మోక్షం సంపాదించాలి, తలంపు రాదు. నువ్వే మోక్షం ఉన్నప్పుడు ఇంకా మోక్షం సంపాదించాలి, నా తలంపు ఏం చేయదు. నీకు మోక్షం సంపాదించాలని తలంపు వస్తాననుకోండి, ఫెయిల్ అయిపోయినట్టు మీరు. అందుకే కరెక్ట్ స్టేట్ లో లేరు, ట్రూ స్టేట్ లో లేరు. అంచేది అది సంపాదించి బంధంలో ఉన్నాను, మళ్ళీ మోక్షం సంపాదించాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ ఇది నీ గడ్డు, నీకు ఎఫర్ట్, ఇంకా ఈ గొడవలోకి వచ్చేస్తాం మనం. ఇంచేదా మీరు ఉన్నది కరెక్ట్ స్టేట్ అయితే, మీరు ఉన్నది ట్రూ స్టేట్, నేను మోక్షం పొందాలి తలంపు రాదు, నేను ఇప్పుడు బంధంలో ఉన్నాను బాధపడిపోతున్నాను తలంపు, నేను మోక్షం పొందాలి తలంపు, ఇవన్నీ నువ్వు డిజైర్డ్ అంట. నువ్వు కండిషన్లు లేనప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు కండిషన్లో పడితే అనుకో, ఈ మొదటి తలంపుని దాని సోర్స్ లో దాని బర్త్ ప్లేస్ లో వెళ్ళి అక్కడ రాలిపోయింది అనుకోండి, దాని సోర్స్ లోకి వెళ్ళి అది పడిపోయింది అనుకోండి, పడిపోతే నీకు మోక్షానికి సంబంధించిన తలంపు లేదు, దేహానికి సంబంధించిన అది, బంధానికి సంబంధించిన తలంపు లేదు. ఈ తలంపులేమి ఎరేది కానే కాదు. మీకు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు మీకు డాక్టర్ జ్ఞాపకం రాడు, హాస్పిటల్ జ్ఞాపకం రాదు, మందులు అసలు జ్ఞాపకం రాదు. మనకు మందులు జ్ఞాపకం వస్తాయంటే రోగాలు ఉన్నాయి. హాస్పిటల్ జ్ఞాపకం వస్తుందంటే ఏదో ఉంది, డాక్టర్ గారు జ్ఞాపకం వస్తారంటే ఏదో ఉంది. మీరు అసలు మీకు 100% మీరు హెల్త్ లో ఉన్నారనుకోండి, మీకు డాక్టర్ జ్ఞాపకం రాడు, మందులు జ్ఞాపకం రాడు, ఏమి జ్ఞాపకం రాడు. అది మీరు కరెక్ట్ స్టేట్ లో కనుక ఉంటే ట్రూ స్టేట్ అయితే మీకు మోక్షం పొందాలని ఆ తలంపు రాదు. నేను ఇప్పుడు బంధంలో ఉన్నాను, బాధపడిపోతున్నాను, సఫరింగ్ లో ఉన్నాను, ఆ తలంపు రాదు. నేను చనిపోయిన తర్వాత బుద్ధుని అడిగారు లాస్ట్ డేస్ లో, నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను? అది పైకి అడిగేశాడు. మనం ఎత్తం దొంగల్లో పైకన్నా మనకే లోపల ఉంటుంది. మన ఏదో దొంగని చీరు పుట్టినట్టు పడి ఉన్నాం మనం. దొంగని చీరు పుట్టిన పాపం గొడవ చేశాడు, ఇంట్లో అందరు లేచిపోతారేమో. దోచ బుద్ధిని అడిగాడే ఒకడు, నేను చచ్చిపోయిన తర్వాత ఏమవుతా అన్నాడు. మీకు అర్థం అవుతుంది, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే వాళ్ళకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తీర్చవడం, అవి ఎంగిలి మొక్కలు కాదు. ఆ లోపల వాళ్ళ అనుభవం తీసేప్పుడు పెట్టిన ధనం మేము తీసి ప్లేట్లో పెట్టినా ఇంకా చల్లార్చడం లేదు. అది ఎక్స్పీరియన్స్ బుద్ధుడు చెప్పాడు చూడండి, చనిపోయిన తర్వాత ఏమవుతామని. బుద్ధుడు అన్నాడు, చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు అనుకుంటున్నావు, అంటే శరీరం చనిపోయాక ఎవడు ప్రయాణం చేస్తాడు? జీవుడు ప్రయాణం చేస్తాడు. అంటే భగవంతుడి కంటే భిన్నంగానే ఉన్నాను అనుకునేవాడే జీవుడు. నీకు అర్థమవుతుంది, వాడు ప్రయాణం చేస్తాడు. చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావో ఆడు ఇప్పుడు కూడా లేడు. ఆడు ఇప్పుడు కూడా లేడు. విచారణ చేస్తుడు, ఆడు ఇప్పుడు కూడా లేడు. ఆడు ఉన్నాడు అనుకుంటున్నాడు కాబట్టి ఆడు ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో, నీ లోకాలు అంతే నిజం, నీ కర్మ సిద్ధాంతాలు అంతే నిజం. వాడు ఎంత అబద్ధమో ఇవన్నీ అంతే అబద్ధం. చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడు అనుకుంటున్నావు, నిజంగా లేడు వాడు. అప్పుడు విచారణ చేసి, అంటే శరీరం చావుకు రాకముందే నీ విచారణ చేసి చూస్తే ఇప్పుడే లేడని సంగతి తెలుస్తుంది. అప్పుడు గోయింగ్ లేదు, కమింగ్ లేదు. అప్పుడు గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? అంతగా నువ్వు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? వాడు లేని చోటు లేదు. వాడు అది మీకు ఇప్పుడు నోటితో చెప్పడం కాదు, ఆ ట్రూత్ని రియలైజ్ చేసినప్పుడు మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే అరచేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా తెలుస్తుందో, మీ ట్రూత్ని రియలైజ్ చేశాక భగవద్గీతలో చెప్పిన మాటలు కూడా 100% నిజమని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ శాస్త్రం చక్కన వాడు మీకు ట్రూత్ని రియలైజ్ చేశారనుకోండి, వాడు మీరేమనిపిస్తుందంటే నా ఎక్స్పీరియన్స్నే కృష్ణుడు చెబుతున్నాడనిపిస్తుంది. నేను ఏదైతే పొందానో అదే కృష్ణుడు అక్కడ టీచ్ చేస్తున్నాడు. నేను ఏదైతే పొందానో అదే అక్కడ టీచర్ వాడు చెబుతున్నాడు అనిపిస్తుంది. అయితే సబ్జెక్ట్ వినటం మానేశారు అందరూ. శ్రవణం లేదు, మనం లేదు, అది ఎక్కడ కట్టేస్తున్నాడు, ఏదో హాస్పిటల్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు. నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానంటాడు, ఏంటో తెలియదు. వీడు అహంకారం ఉద్ధరిస్తుందా? నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానంటాడు, దేశాన్ని ఉద్ధరిస్తున్నానంటాడు. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు ఉద్ధరించి కానీ కంగారు పడకు, ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు, అది ఎక్కడికి పారిపోదు ప్రపంచం. అయ్యో నువ్వెవడో నువ్వు తెలుసుకో, ముందు నువ్వెవడో నువ్వు తెలుసుకో. నేను నువ్వు తెలుసుకున్నా కూడా ప్రపంచం మిగిలిందనుక అప్పుడు ఉద్ధరించడానికి ప్రయత్నం చేయిందిగా నన్ను వరే. అంటే ఫస్ట్ మానవుడికి గమ్యం గాడ్రలైజేషన్, మానవుడికి గమ్యం ముందు పొందవలసింది గాడ్రలైజేషన్. అది పొందకుండా మిగతా ఏది సాధించినా డ్రీమ్ స్టాప్. ఒక అది నువ్వు వదిలేసి మిగతా ఏది సాధిస్తావు అనుకో, అదంతా డ్రీమ్ స్టాప్. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి, ఈశ్వరుడితో సంబంధము లేకుండా నేను సొంతముగా నా తెలివి తోటతో అన్ని సాధించగలను అనుకునేవాడి మీద అప్పుడు ఎవడున్నా అంటే వాడిని ఎలిమినేట్ చెయ్యి. ఈశ్వరుతో సంబంధం లేకుండా నా తెలివితేటలో అన్ని చేసేయగలను అని అనుకునేవాడిని లోపల ఎవడున్నాడంటే ఆయన తీసేయటమే సాధన, అంతకంటే సాధన ఏమని కానీ తీసేయటమే సాధన. ఈశ్వరుతో సంబంధం లేకుండా వాడితో రిలేషన్ లేకుండా ఏదైనా సరే నేను సొంతంగా సాధించేయగలను స్వతంత్రంగా చేయగలను అని నువ్వు అనుకుంటే అలా అనుకునేవాడు ఎవడను ఉన్నాడనుకుని నేను చూసుకో ఉన్నాడని చేస్తుంది బౌండరీ మూవ్ చేయి, వాడిని ఎలిమినేట్ చేయి బౌండరీ మూవ్. మనలో ఉన్నాడు మీరు అది సాధించాలి ఇది సాధించాలి మీరు మనం అనుకుంటున్నాం కదా అనుకుంటున్నా ఆయన తీసేయమంట. భగవాన్ ఒక భక్తుడు ప్రశ్న అడిగాడు, ఏమన్నా లోపల ఏదో ఉందంటున్నారు, లోపల నీరుచవటండి శాస్త్రంలో ఉంది గీతలో ఉంది ఆమాత్మ కూడా అక్షేక్ష అందరి హృదయాల్లో నేను చేతనుడిగా ఉన్నానని భగవంతుడు కూడా చెప్పాడు, శాస్త్రం చెప్తుంది మీరు చెప్తున్నారు అది నాకు తెలియటున్నారు, అది నాకు తెలుస్తుంది. ఈ దేహం తెలుస్తుంది, ఈ దేహం తెలుస్తుంది, మైండ్ తెలుస్తుంది, మైండ్ తెలుస్తుంది, దేహం తెలుస్తుంది, ఏదో హృదయంలో ఏదో ఉందంటున్నారు అది నాకు తెలియటం లేదు. అంటే భగవాన్ ఏమన్నారంటే నీ తెలియని మాట వదిలేదు, నీకు తెలియని తెలియ ఈ రెండు తెలుస్తున్నాయి కదా, ఈ రెండాటి సహకారంతో ఆ తెలియని దాన్ని తెలుసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయి, అంతకంటే నువ్వు తెలుసుకోవాలి. ఈ రెండు దానికి మాక్సిమం ఉపయోగించుకో, ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఈ రెండు ఉపయోగించుకో. ఏది ఈ బాడీని మైండ్ని, మీ శారీరక ఆరోగ్యం ఉందనుకోండి, మానసిక ఆరోగ్యం ఉందనుకోండి, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి ఏదో ప్రయత్నం ఏదో చేస్తారనుకోండి ఎంత డ్రీమ్స్ చెప్పాలి అంతకంటే. అదే బాడీకి మైండ్కి ప్రయోజనం అంతకంటే ఇంకో ప్రయోజనం లేదు, ట్రూత్ రియలైజ్ చేయడం తప్పించి బాడీకి మైండ్కి అంతకు మించిన ప్రయోజనం లేదని. యు మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, ఫ్రీడమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ లీబర్, ఫ్రీడమ్ ఫ్రమ్ బాడీ బాండే, ఫ్రీడమ్ ఫ్రమ్ ఈగో సెన్స్. కొంతమందికి బాహ్యంగా అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, బాహ్యంగా మరి దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు బాహ్యంగా అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, ఏమి లోటు ఉండదు, ఎక్స్టర్నల్ గా చూస్తే అవుట్ సైడ్ గొడవల్లో ఏమి లోటు, మరి నీకు సారీ ఎందుకు వస్తుంది? సారీ ఎందుకు, సారో బయట లేదు, సారో కారణం బయట లేదు, లోపల ఉంది. అది ఎలా ఉంది? డోర్షిప్ రూపంలో ఉంది. అది ఎలా ఉంది? డోర్షిప్ రూపంలో. దాన్ని తొలగించడమే సాధన యొక్క ప్రయోజనం. కర్తృత్వం లేని వాడికి దుఃఖం లేదు, దుఃఖం అంటే కర్తృత్వ రూపంలో ఉంది. అంటే మన సాధకులు ఏం చేస్తున్నారంటే, భక్తులు ఏం చేస్తున్నారంటే, దాన్ని మినహాయించి సాధన చేస్తున్నారు, దాన్ని మినహాయించి సాధన చేస్తారు. లోపల మనకి ఏదైనా జబ్బు ఉందనుకోండి, ఆ జబ్బుకు సంబంధించిన మందు వేసి మిగతా ముద్దాన్ని మిందితండి ప్రయోజనం ఏంటి? ఈ లోపల జబ్బు పెరిగిపోతున్నాడు, చచ్చిపోతాడు. ఆ కర్తృత్వాన్ని మినహాయించి మనం సాధన చేస్తాం, అది అలాగే ఉంటాడు. దాన్ని ఇన్వాల్వ్ చేయి, మన సాధనలో ఇన్వాల్వ్ చేయి. అందుకు భగవాన్ ఏమన్నారంటే, అందరూ గజి ఎత్తగాళ్ళే, అందరూ పెద్ద పెద్ద ఎత్తగాళ్ళే, అందరూ గజి ఎత్తగాళ్ళే, ఈత మొదలు పెట్టడం ఎవడే గజిం కదలటం లేదు, ఎవడే వెళ్ళే ఎవరికి. అందరూ మీరు 4 గంటల సాధన చేసాం, 10 గంటల సాధన చేసాం, 5 గంటల సాధన చేసి తెల్లదాన్ని 3 ఇంటికి లభిస్తున్నాం. ఈ తెల్లారుజాము మూడింటి లేచి తూర్పు వైపు ముఖం పెట్టుకున్నాం, పడమర వైపు ముఖం పెట్టుకున్నాం, ఆలోచించుకుంటే సరిపోతుంది సాధన. ఇవాళ పొద్దున ఎవడు కనిపించాడు? యేసుకి నాన్న కనిపించాడేమో. ఆ దుర్యోధన జ్ఞానమో ఆ పేరు, అది శకుని కాడాడు. ఏ దుర్యోధన జ్ఞానమో ఎడన కనిపించాడేమో. లేదు ఇవాళ పొరపాటును కుడికాలు వేసాము, ఎడంకాలు వేసాం, గుమ్మం దాటేటప్పుడు ఇది దీనికి సాధన ఏంటి? వీళ్ళకి సాధన ఏంటి? ఆ గుమ్మం దాటేటప్పుడు కుడికాయలు ఎదురుకేసాను, ఎడంకయ్యాలి, ఎవడ ఎదురొచ్చాడు? అదే సాధన అంటే ఇంక అదే అనుకుంటున్నాం మనం. టు నో ద ట్రూత్, టు నో ది ఎటర్నిటీ, టు నో ది అండయింగ్ స్పిరిట్, యు హావ్ టు డీప్ ఇన్ అవర్ గర్ల్స్. మనం వెళ్ళాలి. అది ఎంత లోతులో ఉందో ఆ సత్యం ఈశ్వరుడు ఉన్నాడు మన అది అంతరాయాల్లో. అది ఎంత లోతులో ఉందో అంతలోకి మనం డీప్ ఇన్ అవ్వాలి. అదే భగవాన్ చెప్పారు, చెట్లో ఒక వస్తువుని పోగొట్టుకున్నాం అనుకుని ఇంకా దొరుకుతున్న వస్తువు అది చెడులో ఎంత లోతులో అది పడిపోయిందో, ఎంత లోతులో అంత లోతులోకి నువ్వు ములిగితే ఆ వస్తువు నీకు దొరుకుతుంది. అది సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తే దొరకదు. అంత డీప్గా వెళ్ళటానికి నీకు వైరాగ్యం ఉండాలి. అంత డెప్త్కి నువ్వు వెళ్ళటానికి నీకు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం వెళ్తే వెళ్ళలేదు. ఇప్పుడు కూడా సైలెంట్గా చేసేవాడు ఈ టామ్ డబ్బాలు కొట్టేవాడు ఎవరు పనులు చేయరండి. వీళ్ళు ఈ దబ్బ డబ్బాలు పనులు చేసేవాడు సైలెంట్గా చేసుకెళ్ళిపోతాడు. పనులు చేసేవాడు వాడు సైలెంట్గా క్వైట్గా కూలికి వెళ్ళిపోతాడు. కానీ పని చేసి చెప్పను, పని చేయని వాడు ఎక్కువ చెప్పాలి. పని చేసేవాడు చెప్పటం ఎందుకు? ఒకసారి దాట్ల బలరామ రాజు గారు నరసాపురం ఎంపీ చేశారు. ఆ రాజమండ్రిలో రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ అని చూడండి, రాజమండ్రి గోదావరి నది మీద రోడ్డు కమ్ రైలు బ్రిడ్జ్ అంటే పైన కార్లు వెళితే కిందేమో రైలు వంచడం ఉంది కదా, రైలు వంచడం. అది కట్టించినప్పుడేమో ఈ పక్కన ఎంపీ కర్నూలు రాజు గారు, ఆ పక్కన ఎంపీ ఏమో బలరామ రాజు గారు. ఎందుకంటే రైలు వంచిన ఎలాగే వేస్తున్నారు, అక్కడ పైన కార్లు వెళ్ళడానికి కూడా బ్రిడ్జ్ వేయమని టీటీకి క్వశ్చన్ మార్చారు. టీటీ క్వశ్చన్ మార్చారు అంటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయితే మా దాని డబ్బు లేదే ఏమన్నాడు. రైలు వంతులు వేసుకుంటాం మాకు, మా బడ్జెట్లో ఉంది, ఈ పైన కార్లు తిరిగటాన ఈ కలపం ఎన్నగించి కలపం అని చెప్పాడు. అది కలపండి, మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళి ఎన్నగించి కలుస్తుంది, ఆ రోడ్డు మీద వేస్తే చెప్పి డబ్బు లేదు. ఆడు తమ్ముడే అన్నాడు, డబ్బు లేదు డబ్బు లేదు అని. ఈ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాడు. శాస్త్రి గారు అన్నవారంటే చేస్తానని చెప్పకుండా మరి వాడు ఫైనాన్స్ మినిస్టర్ కదా, వాడు జరిగిన కలవండి అన్నవారు. వాడు ఫైనాన్స్ మినిస్టర్ కదా, వాడు బడ్జెట్ మరి వాడు కేటాయించాలి కదా డబ్బు, కలవండి కలవండి. అది నాలుగు మూడు సార్లు కలవగా నో నో అంటున్నాడు అంటాడు. ఆ నో అన్నాక ఒకసారి రెండు సార్లు కలిసి వచ్చాడు అన్నాడు. అని నాతో చెప్పలేదని ఆడు అనుకోకుండా కానీ లోపల ఉద్దేశం. ఆ ఎన్నిసార్లు అయినా నో అంటున్నాడు అంటే ఇంక మానేయడని చెప్పి రాసవకలో పడేశాడు ఏసీఐని కూడా. శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ అక్కడ అడ్డే ఉంటే ప్రైమ్ మినిస్టర్ నోటు పెడితే దానికి తిరిగిలేదంట. అదే అంటే టీటీకే దానికి వెళ్ళి ఎందుకు పంపాడంటే నాతో నా ఇంటర్ఫీరెన్స్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తారు, నా అహంకారం దెబ్బకుండా ఉంటాడు. నేను చేస్తానని చెప్పలేదు అక్కడ, నేను చేస్తానని కమిట్ అవ్వకుండా మమ్మల్ని ఎవరికే టీటీకే దానికి వెళ్ళినమ్మనివారు. కానీ నేను చేస్తానని కమిట్ అవ్వలేదు. ఏమన్నా నాలుగు సార్లు తిరిగాం, వాడు చేయనంటున్నాడు, నువ్వు అంటున్నాడు, ఎప్పుడైనా నువ్వు అంటున్నాడు, ఫైనాన్స్ లేదంటున్నాడంటే సరే నాలుగు సార్లు తిరిగారు కదా, ఇంకో మానే లాస్ట్ టైంకి వచ్చేప్పటికి ఆ ఫైల్ ఇది దగ్గరికి వస్తుంది కదా, అది ఫైల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వస్తుంది. ఫైల్ ఏమో మీరు బస్సులు తిరిగి వంచిన కూడా వేసేయమని రాసి పడేసి నోటి పంపేశారు కామ్గా చేసి. ఈ టీటీ దగ్గరికి ఎందుకు పంపినట్టు అంటే మన దేవుడు చెప్పకుండా ఇవన్నీ చేస్తారనేది ఆడికి ఫీలింగ్ అక్కడ అర్థం అవ్వకుండా సైలెంట్గా పనిచేసుకెళ్ళిపోతుంది. దాన్ని పిఎస్సిటి ట్యాక్ట్ అంటారు. ఏమంటారు? ట్యాక్ట్ అంటారు. అంటే ట్యాక్ట్ లేకపోతే మనకు రోజు లేదు. ఎంతో కొంత ట్యాక్ట్ ఉండాలి జీవితం. ఎంతో కొంత ట్యాక్ట్ ఉండాలి. ట్యాక్ట్ లేకపోతే రోజు లేదు. భగవాన్ దగ్గర ముగ్గురు కూర్చున్నారు. భగవాన్ కొన్ని ట్యాక్ట్ గురించి చెప్పారు. చూస్తుంటే ఇదివరకు తగ్గినాలు పెట్టుకోవాలన్నా ఎవరో వాళ్ళు నలుగురు భోజనాలు పెట్టుకోవాలి. ఇప్పుడు పెడుతున్నారు, ఇది అద్దె పెడతారు. దానికి ఎవరన్నా ఆలు తినేస్తున్నారు. తగ్గినాలు పెట్టుకోళ్ళు ఎవరినప్పుడు నలుగురు భోజనాలు పిలిచేవారు. పిలవడం తగ్గినాలే మానేస్తున్నారేమో. ఇప్పుడు ఎల్లగా పెట్టినా పిలవడం తగ్గిపోయింది. ఈ భగవాన్ దగ్గర నలుగురు కూర్చున్నారు. ముగ్గురే ఎంతమంది కూర్చున్నారు. ఆ ఊళ్ళో తగ్గిన మరుసటి రోజు తగ్గిన వాళ్ళ ఇంటికాడ ఆడు వచ్చాడు. కానీ మా ఇంటికాడ బ్రాహ్మణకు చెప్పించి మిగతా క్యాస్ట్లకి భోజనం పెట్టమండి. మేము బ్రాహ్మణం. మరి బ్రాహ్మణం ముగ్గురికే పెడతామండి. వీళ్ళు ముగ్గురులో ఒక నాన్న బ్రాహ్మణుడు భగవాన్ దగ్గర కూర్చుని వాళ్ళు. వీడు మరి ముగ్గురు వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణుడు అనుకుని మీరు ముగ్గురు రేపు మా ఇంటికి భోజనానికి వచ్చాను అన్నాడు. ఎవడు? అందులో ఇద్దరు బ్రాహ్మణుడు, ఒక నాన్న బ్రాహ్మణుడు. ఆ భోజనాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజులు మీరు పన్నెండుకి వచ్చాను తగ్గిన భోజనం పెట్టేస్తారు. పెడితే వెళ్ళిపోయినాడు. అందులో మూడవ నాన్న బ్రాహ్మణుడు. భగవంతుడు అన్నాడు, ఏమండి మరి మీరు బ్రాహ్మణు కాదు కదా, నేను బ్రాహ్మణుడు అనుకుంటున్నాడైనా, మరి భోజనం చేసేప్పుడు దొరికేస్తానేమో అన్నాడు. రామకృష్ణ పరమహంస అలా మాట్లాడాడు. కానీ అది సాపేక్ష కథ వచ్చారు. అలా మాట్లాడచ్చు, అది స్వీట్గానే ఉంటుంది. కానీ అది ఏంటిది? సాపేక్షకు సచ్చారు అని అది వేరుగా వేరుతనం అనేది ఇక్కడ ఏంటి? మాట్లాడచ్చు అలాగా. దేవుడికి భిన్నంగా ఉండి నువ్వు మాట్లాడచ్చు, అని నీకు వరాలు ఇవ్వచ్చు, నువ్వు పొందొచ్చు. కానీ అన్ని పారమార్థిక సత్యాలు కాదు. అది ఏంటది? అంత మాత్రం చేసి నువ్వు అజ్ఞానంలోంచి బయటికి రాలే. అంటే నువ్వు సాధన చేసేటప్పుడు నీకు ఏ కొన్ని అనుభవాలు వస్తాయి. సాధన చేసేటప్పుడు నీకేదో అనుభవం అక్కడితో ఆగుతుంది. ఒకసారి నీకు సంతోషం ఇచ్చేస్తా ఉంటుంది. నీకు లోపల నుంచి సంతోషం ఇచ్చేస్తా ఉంటుంది. అక్కడ చోటు ఆగొద్దు. అక్కడ చోటి రాగొద్దు. ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. అలా డీపెండ్ చేసుకుంటే వెళ్ళు. నీతో వీడు ఏం చేస్తాడు? నాలుగు గడ్డపాటు వేసి వదలడు. నీళ్లు నీళ్లు పడే వరకు చదువుతూ ఉంటాడు. అలాగే నువ్వు నీ హృదయంలోనే జ్ఞానగంగా నీకు దొరికే వరకు డీపెండ్ లోపలికి వెళ్ళు. ఈ లోపల నీకు ఏదైనా కొన్ని అనుభవాలు వచ్చాయి, ఇంకా ఆగొద్దు. అలా క్షీర సముద్రం మాత్రం అంతే కదా. లక్ష్మీదేవి వచ్చింది, ఇంకోటి వచ్చింది, చంద్రుడు వచ్చాడు, విషం వచ్చింది, ఇంకోటి వచ్చినాయి. అది అది అమృతం వచ్చేవరకు అది విడిచిపెట్టలేదు. మధ్యలో ఈ లక్ష్మీదేవిని చూసి లేకపోతే ఇంకోటి చూశాడు మాయ పొందరు. అమృతం పొందే వరకు వాళ్ళు వెళ్తారన్నారు లోపల. అలాగే సాధన మధ్యలో నువ్వు దేనైతే తెలుసుకోవాలో, ఏ తాడుకు దేనైతే పొందుదామనుకున్నావు అక్కడ డీప్నే వరకు నువ్వు వెళ్తానన్నాడు. ఈ మధ్యలో రాజు పడకూడదు. మధ్యలో నీకు ఏదైనా మహిమలు రావచ్చు, మహిమలు చేసే శక్తి రావచ్చు సాధన చేసినప్పుడు. అందులో కూడా ఆగొద్దు. నీకు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని అక్కడ కాకపోతే నువ్వు వచ్చి చెప్పండి. అది బైబిల్లో, బైబిల్ నేను నేనుగా ఉన్నాను, నేను నేను శరీరం అనుకున్నా, నేను మనస్సు అనుకున్నా, నేను స్త్రీని అనుకున్నా, నేను పురుషుణ్ణి అనుకున్నా, ఏది నేను అనుకున్నా, నేను ధనవంతుణ్ణి అనుకున్నా, నేను పేదవాడిని అనుకున్నా, నేను పామరుని అనుకున్నా, నేను పండితుని అనుకున్నా, అలా అనుకోవచ్చు. ఐఎమ్ సోన్సో, ఐఎమ్ సోన్సో, ఐఎమ్ సోన్సో అని నువ్వు అనుకోవచ్చు. అదంతా ఇమాజినేషన్. కానీ నువ్వు కానీ నిజం ఎలా ఉంది? నేను నేనుగా ఉన్నాను. నువ్వు అలా అనుకున్నా నువ్వు నీవుగా ఉన్నావు. అది కల్పించుకోవడం అలా అనుకుంటున్నావు. నేను నేనుగా ఉన్నాను. ఏదో ఉంది, ఏదో ఉంది. అది నేనై ఉన్నాను. అది ఉన్నదేదో నేనై ఉన్నాను. ఐ ఆమ్ దట్, ఐ ఆమ్ దట్. అది ఉన్నదేదో అది నేనే ఉన్నాను. ఆయన తప్పించి మేటాన్ని ఇమాజినేషన్ నీ కల్పించాను. అయిన తలంపులు నువ్వు ధనవంతుడు అనుకోవటం, ఒక తలంపు పేదవాడిని అనుకోవటం, ఒక తలంపు నేను స్త్రీని అనుకోవటం, ఒక తలంపు పురుషుని అనుకోవటం, ఒక తలంపు అన్ని తలంపులు. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. అంతే తలంపులే. నువ్వు అదనుకున్నా ఇదిగానే ఉన్నావు. ఏది నేను అక్కడ ఉన్నదేదో ఉంది, ఉన్నది ఉంది, అది 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 నేనుగా ఉన్నాను. అది ఎలా ఉన్నారు? అది అది నేను ఉన్నదేదో ఉంది, ఉన్నది అది వేరు, మనం నేను వేరు కాదు, అది నేనై ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎలా ఉన్నాను? నేనుగానే ఉన్నాను. అయ్యాం బెటగా. ఇది బైబుల్ వాక్యం. దీని గురించి భగవాన్ ఏమన్నారంటే చాలా బైబుల్లో ట్రూత్ గురించి చాలా బ్యూటిఫుల్ గా డిఫైన్ చేశారు అన్నాడు. చాలా వండర్ఫుల్ గా డిఫైన్ చేశాడు. అయితే మీకు సుఖాలు వస్తున్నాయనుకోండి, కష్టాలు వస్తాయని ఇమాజినేషన్. మీకు వచ్చే భోగాలు కూడా ఇమాజినేషన్, కష్టాలు కూడా ఇమాజినేషన్. ఆయన తర్వాత ఇంకోటి, ట్రూత్ ఎప్పుడు కూడా అది ఎలా ఉండాలో అది ఎలా ఉంటుంది కానీ ఐఎమ్ సో అండ్ సో అని అనుకోదు. మనం ఐఎమ్ సో అండ్ సో అనుకుంటాం. ఏమనుకుంటాం? ఐఎమ్ సో అండ్ సో. ఐఎమ్ సో అండ్ సో అనుకునేది అహంకారం. ఐఎమ్ సో అండ్ సో అనేది అహంకారం. ఆ నేను నేనుగా ఉంటుంది ట్రూత్, అది ట్రూత్. మీరు ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో అనుకుంటారు అనుకునేది అంతా అహంకారం. మీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతా ఉంది. ఇవాళ మార్నింగ్ ఎవరు అడిగారు, సంతోషం వస్తుందండి, సాధన బాగానే ఉందనుకుంటే అనుకునేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుందండి. సంతోషం వస్తుందండి, సాధన బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను, అనుకునే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది. అదంతా మైండ్. అదేంటది? అదంతా మైండ్. ఇప్పుడు వేళ వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, వెళ్ళిపోతుంది, వచ్చేది వెళ్ళిపోయేదంతా మైండ్. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకునేది కూడా మైండ్. దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను అనుకున్నది కూడా మైండ్. నేను సుఖం అనిపిస్తున్నాను అనుకున్నది కూడా మైండ్. అసలు ట్రూత్ ఏం అనుకోదు. మా తర్వాత నేను కష్టం అనిపిస్తున్నాను కూడా మైండ్. అంతా మైండ్. అంతా మైండ్. అది చూసేస్తే ఏమి లేదు. ఆ తెర చింపేస్తే, నేను సాధన చేసే తెర చింపేయటం. నువ్వు ఆత్మచింతన వల్ల నిరంతరము ఆత్మను చింతించడం వల్ల అది నశిస్తుంది. అయితే నువ్వు నిరంతరం ఆత్మను చింతించడం ఆ శక్తి నీకు రాకపోతే నీ ఫేవరెట్ గాడ్, దాన్ని అది నీ ఫేవరెట్ గురువు, నీ ఫేవరెట్ గాడ్. ఆ నిరంతరం నిరంతర ఏకచింతన వల్ల కూడా మనస్సు నశిస్తుంది. కేవలం విచారణ వల్ల కాదు, ఏకచింత కాన్స్టాంట్గా ఒక వస్తువుని చింతించడం వల్ల కూడా మనం నాశనం అవచ్చు. మొత్తం మీద మనకి మన ఏదైతే మనకి దేహంతో తాదాత్మ్యం కలగజేస్తుందో అదే మనకి దాన్ని తొలగించుకోవటం మనం చేయవలసిన పని. ఇక్కడ అది నేను నేను ప్రతి మాట్లాడేవాడు ఏమంటాడు? నేను మాట్లాడేటప్పుడు ఏమంటాను? నేను అంటాడు. మీరు మాట్లాడేటప్పుడు ఏమంటాడు? నేనంటాను. ఇంక ఉన్నది నేనే. నేను మాట్లాడేటప్పుడు ఏమంటాను? నేను మాట్లాడు. మీరు మాట్లాడేటప్పుడు? ఇప్పుడు కృష్ణుడు నేను అంటాడు. కృష్ణుడికి ఏమి చేసేదానంటాడు? నేను మరణేను కాదు. కృష్ణుడు చెప్పి నేను మరణేనే కాదు, అది ఆత్మగతమైన దాడు. ఏమి నేనది? మళ్ళీ నేను దేహగతమని. నేను మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను. మీరు మాట్లాడుతూ ఏమంటారు? నేను మాట్లాడాను. ఈ నేను ఆనని కూడా దేహగతమైన దాడు. ఈ నేను ఆనని సరిపోయింది, జోడి సరిపోయింది, సరిపోయింది. పెళ్లి కొడుకు ఒకరు చెయ్యి వంకరేకుండు, పెళ్లి కూర్చులకు ఒక కన్ను కనపడలేకుండా. ఆ పెళ్లి కొడుకు అన్నాడుకుంటే పెళ్లి అయిపోయిన తర్వాత దాటేశానన్నాడు. అంటే పెళ్లి పెళ్లి కూతురు నేను అంతకంటే ముందే దాటేశాను అన్నాడు. ఇది ఎందుకంటున్నా అంటే చెయ్యి వంకరైనా పెళ్లి అయిపోయింది, నాకు ఒక్కని లేదు, ఒక్కనే కనిపిస్తున్నా, నాకే అయిపోయింది పెళ్లి, నేను నువ్వు దాటేశావు నేనే దాటేశాను, అలా ఉండమని కాదు. ఇద్దరు దాటి ఇద్దరికి పెళ్లి అయిపోయిందండి. వీడికి చెయ్యి వంకరండి అయ్యా, కవర్ చేస్తారా వీడికి పెళ్లిలో కవర్, దానికి ఒక కన్ను కనపడదండి, అది కవర్ చేస్తారండి వాళ్ళు. అవి పెళ్లి కొడుకు ఏమన్నా అంటే పెళ్లి అయిన తర్వాత నేను దాటేశాను, నీకంటే ముందు నేను దాటేశాను పెళ్లి కూతురు అందరు. మన మన లోకం అలా ఎస్కేప్ అయితే అదే నేను నేనంటే బైబిల్లో చెప్పింది నేను మనమేమి కాదు. అక్కడ ఆ లక్ష్యార్థం కృష్ణుడికి చెప్పిన నేనంటాడు, నన్ను తెలుసుకోండి అంటాడు చూడండి. నన్ను తెలుసుకోండి అంటే కృష్ణుడి దయాగతమైన నేను, నన్ను తెలుసుకోండి అంటే కృష్ణుడి శరీరాన్ని కాదు. నీకు అర్థమవుతుందా? అక్కడ నేను నేనంటే లక్ష్యం పరమాత్మే, మీరు బాగా అర్థం చేసుకోండి. అక్కడ నేను నేనన్నప్పుడు దాని లక్ష్యం పరమాత్మే, అంటే కృష్ణుడి దేహం కాదు అక్కడ. ఇప్పుడు నన్ను మీరు తెలుసుకోండి, నన్ను తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అని అంటాడు అనుకోండి గీతలు. ఆ నేననేది అక్కడ జీవుడు కాదు, అది ఆ నేనికి లక్ష్యం పరమాత్మే. మనం నేనన్నప్పుడు జీవుడు ఇక్కడ. దాని లక్ష్యార్థం నేను ముగిస్తున్నాను చెప్పి ఏం కదలటారు అది. అంటే ఒకటి ఏమంటున్నారంటే భగవాను ఏదో ఉంది నీ లోపల, ఏదో ఒక ఉంది, అది దేనికి సంబంధం లేదు, అది లేదంటే ఉంది, లేదంటే అది ఉంది, దేనితో సంబంధం లేదు, అది స్వతంత్రమే ఉంది, అది డిపెండెంట్ కాదు. అదేంటది? ఇండిపెండెంట్. అది ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదు, అది ఇండిపెండెంట్. ఒక దా అక్కడ నువ్వు నీ మనసును నిలబెట్టినా సరే, ఫారంలెస్ నేమ్లెస్, అక్కడ నీ మనసు నిలబెట్టినా సరే, ఫారంలెస్ నేమ్లెస్ నువ్వు పట్టుకోవడం కష్టం అనుకుని. భగవంతుడికి ఫారం ఉన్నా భగవంతుడే, ఫారం లేకపోయినా భగవంతుడే, భగవంతుడికి నేమ్ ఉన్నా భగవంతుడే, భగవంతుడి నేమ్ లేకపోయినా భగవంతుడు. ఒక నేమ్ రస్తుని ఫారం రస్తుని పట్టుకోలేకపోతే ఒక రూపానికి నామానికి కలిగి ఉన్న దేవుని కూడా నువ్వు ఆరాధించవచ్చు, ఉపాసన చేయొచ్చు, అప్పుడు కూడా నీకు మనో నాశనం అవుతుంది. టైం ఎంత అయింది? చాలా టైం అవుతుంది. అంచేసి మీరు సాధనకి ఎక్కువ టైం ఇవ్వండి, బయట గొడవలు తగ్గించుకోండి. ఏంటది బయట గొడవలు? అవుట్ సైడ్ గొడవలు. ఏం గొడవలు? అవుట్ సైడ్ గొడవలు తగ్గించుకోండి. అవుట్ సైడ్ గొడవ ఏదో మీకు మీకు మీ దేహ ప్రారంభాన్ని బట్టి, ప్రతి మనిషిగా దేహ ప్రారంభాన్ని బట్టి ఏదో పని ఉంటుంది. మీకు భగవంతుడు మీకు కేటాయించిన పని మీరు చేసుకోండి, రోడ్డు మీద దుమ్ముని వదులుకోండి. మీరు చేసుకునే పని కూడా ఖర్చుత్వం లేకుండా చేయండి. అంటే భగవంతుడు నాకు ఈ పని కేటాయించాడు కాబట్టి అది భగవంతుడు, గాడ్స్ వర్క్, మీ వర్క్ కాదు. అది ఏంటది? గాడ్స్ వర్క్ అనుకోండి, గాడ్స్ వర్క్. ఆత్మబోధ రాశారు నెల్లూరు ఆయన, మీకు పంచిపెట్టిన పుస్తకాలు రాసిన ఆయన బ్రహ్మచారి, మీకు పంచిపెట్టారు కదా ఆ కృష్ణ, ఆయన పేరు కృష్ణ సాయి గారు, సాయి కృష్ణ గారు ఏదో పేరు, ఆయన బ్రహ్మచారి. 30 ఏళ్ళు స్టేట్ బ్యాంకులు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మొన్న నేను తిరుపతిలో ఉంటే నెల్లూరు నుంచి నేను అరుణాచలం ఉండగా చూడటానికి వచ్చారు. ఆయన ఇంకో మాస్టర్ లెక్చరర్ గారు, ఆయన ఎంసెట్ వాళ్ళు కోచింగ్ ఇస్తారట, ఇద్దరే వచ్చారు. నేను ఏమంటున్నానంటే ఈ పుస్తకం రాసిన బాగుంది రాశారు. ఆ పుస్తకం రాసిన ఏమంటున్నారంటే నాన్నగారు నాన్నగారు నాకు రెండు లక్ష్యాలు ఉన్నాయి, ఒకటేమో బ్రహ్మచర్యం, రెండు భగవాన్. ఒకటి బ్రహ్మచర్యం, భగవాన్. బ్రహ్మచర్యం సాధించేశాను, బ్రహ్మచర్యం సాధించేశాను, ఇంకా భగవాన్ మిగిలేడు అన్నాడు. అంటే భగవాన్ తిరుగుతలేదు, బ్రహ్మచర్య అయిపోయింది. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా కోర్సు అయిపోయింది, బ్రహ్మచర్యం అయిపోయింది, ఇంకా భగవాన్ దొరకాలి. మరి భగవాన్ ఇంకా దొరకలేదు అన్నాడు. ఎవరు? ఆ సాయి కృష్ణ గారు. అన్నీ ఏమన్నారంటే మీరు భగవాన్ దొరకాలంటున్నారు, మరి ఆయన కూడా అనుకోవాలి కదా, మీకు తెలియపడాలని. మీకు నాకు భగవాన్ కావాలి, నాకు భగవాన్ కావాలి అని మీరు అనుకుంటున్నారు, మరి వాడికి నాకు సాయి కృష్ణ కావాలి, నాకు సాయి కృష్ణ కావాలి ఆడు కూడా అనుకోవాలి కదా. మీరు అనుకుంటే సరిపోదు, వాడిని కూడా అనుకోనివ్వండి, ఆడు అనుకునే టైం వస్తుంది. ఒక చేతితో చప్పట్లు కుదరదు, రెండు చేతులు చప్పట్లు ఉండవు, రెండు చేతులు తగిలితేనే చప్పట్లు. మీరు అనుకుంటున్నారు, మీరు అనుకోండి, అలాగే అనుకోండి మంచిదే, కానీ వాడు కూడా అనుకోవాలి. ఎవడు? భగవాన్ కూడా ఈ సాయి కృష్ణకు తెలియబడాలి అని అనుకోవాలి. లేకపోతే భగవాన్ కావాలి, భగవాన్ మీరు ఎలా అనుకోవటం మానకండి. ఈ అనుకునేవాడు ఎప్పుడూ మీకు తెలియకుండా మింగేస్తాడు. ఎవడో భగవాన్ మింగేస్తాడు, మీరు అనుకోవటం మానకండి. నాకు భగవాన్ కావాలి, నాకు భగవాన్ కావాలి, బ్రహ్మచర్యం అయిపోయింది, ఇంకా భగవాన్ కావాలని మీరు అనుకుంటున్నారు కదా. అనుకునేవాడిని మింగేస్తాడు, అనుకునేవాడిని మింగేస్తాడు భగవాన్. అప్పుడు మీరే మిగులుతారు, ఇంకా మీరు మిగిలిన భగవాన్ మిగులుతారు. ఈ అనుకుని భగవాన్ పొందాలనుకున్నవాడు మింగేశ్వరుడు అనుకోండి, ఎవరు? భగవాన్ ఇంకెవరు మిగులుతారు? అనుకునేవాడు ఉండడు, భగవాన్ మిగులుతాడు. మీకు రియలైజేషన్ వచ్చేస్తుంది కానివ్వండి, మీరు వస్తుందా రాదని సందేహం పెద్ద కంట్లో నలుసురండి. భగవంతుడు ఉన్నాడా లేదా ఉన్నాడు లేదా డౌటింగ్ పెట్టు, డౌట్స్ పెట్టుకోకూడదు. కాళ్ళు ముళ్ళు ఎటువంటిదో, కంట్లో నలిసేటువంటిదో, సందేహాలు పెట్టుకోకూడదు, సందేహాలు పెట్టుకోకూడదు, డౌట్స్ పెట్టుకోకూడదు. మీకు ఈశ్వరు యొక్క అస్తిత్వం మీద, ఈశ్వరు యొక్క అస్తిత్వం మీద ఏమి లేదు. ఈశ్వరుడు అన్నా బ్రహ్మం అన్న ఒకటే. జ్ఞానులు బ్రహ్మం అంటారు, ఈశ్వరుడు ఈశ్వరుడు మా భక్తులు ఈశ్వరుడు అంటారు. అంటే సృష్టికర్త, సృష్టికర్త రెండు ఒకటే. ఈశ్వరుడు బ్రహ్మము లేకుండా, ఆత్మ లేకుండా ఈశ్వరుడు ఉండడు, రెండు ఒకటే. ఉరికే మన భక్తులు మాట్లాడే పద్ధతిని బట్టి అది ఉంటుంది. ఆ ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడని మీకు సజీవమైన విశ్వాసం ఉంటే మీ ఓల్డ్ హ్యాబిట్స్ అన్నీ పోతాయి. మీ ఓల్డ్ హ్యాబిట్స్ అని మన అరవింద్ ఘోష్ గారి మాట మాట్లాడదు, ఇంకా బుడ్డి బ్యాట్ వదిలేద్దాం, ఏం చేద్దాం, ఇంకా బుడ్డి కూడా బ్యాట్ కూడా వదిలేద్దాం. ఓల్డ్ హ్యాబిట్స్ ఏంటి? పాత రోగాలు, ఈ పాత రోగాలు తిరగబెట్టి మానేస్తాయి. ఏది మీకు భగవంతుడు, భగవంతుడు కనుక ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం ఉంటే దాట్లంతరీ ఆ లివింగ్ ఫెయిత్ అనవచ్చు. లివింగ్ ఫెయిత్ అంటే సోమవారం ఒకలాగా, శనివారం ఒకలాగా అలా ఉండకూడదు. సజీవ ఈశ్వరుడు అని వాడు ఒకడు ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం కలిగి ఉంటే మీకు ఓల్డ్ హ్యాబిట్స్ అన్ని పోతాయి. అంటే మీరు నేర్చుకుని ఒకనాడు ఉపకారం చేస్తా అనుకుని వాళ్ళు అవి ఉపకారం చేస్తాయని నేర్చుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాయి, అపకారం చేస్తున్నాయి. వాటిని మనం ఏమనుకుంటున్నాయంటే ఓల్డ్ హ్యాబిట్స్ మనల్ని పట్టుకున్నాయేమనుకుంటారు. అవి మనల్ని పట్టుకున్నాయి, వాటిని మనం పట్టుకున్నాం. వాటిని ఏదో జన్మలో మనం పట్టుకున్నాం. అట్లా మన థింకింగ్ కరెక్ట్గా ఉండాలి. ఈ ఓల్డ్ హ్యాబిట్స్ని అవి మనల్ని పట్టుకున్నాయని మనం అనుకుంటున్నాం కదా, కానీ ఏదో జన్మలో వాటిని మనం పట్టుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం, వాటిని వదిలేయమంటున్నాయి, వదలనంటున్నాయి. ఇప్పుడు అవి మనల్ని పట్టుకున్నాం, అవి మనల్ని పట్టుకోలేదు, అవి మనల్ని పట్టుకున్నాం, పట్టుకుంటారు. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే వదిలే అంటున్నాం, వదిలే అంటున్నాం, అవి ఏమి వదలనంటున్నాయి. నీకు అర్థమవుతుందా? అవి పట్టుకునేటప్పుడు ఎంత ఇష్టంగా పట్టుకున్నామో నీకు అర్థమవుతుందా? అంత ఇష్టం ఈస్తాడు మీరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ ఓల్డ్ హ్యాబిట్స్ పోతాయి. ఇష్టాన్ని ఎక్కడ ఉంచాలి? మనం ఈశ్వరుడి మీద ఉండాలి. అది భగవాన్ చెప్పిన టెక్నిక్ ఎక్కడ ఉంది? నువ్వు కాని దాని గురించి ఆలోచించే బదులు ఏదేమనో దాని గురించి ఆలోచించు. కాని దాని గురించి ఆలోచించి బదులు నువ్వు ఏదైతే అవునో దాని గురించి ఆలోచించు. కానిది కానట్టుగా పోతుంది. మనం కాని దాని గురించి ఆలోచిస్తాను, దానికి బలం పెరిగిపోతుంది. మనం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తుంటే లేనిది లేనట్టుగా పోతుంది. మనం లేనిదాన్ని లేనట్టు లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే బలపడిపోతుంది. అదే ఆ ఓల్డ్ హ్యాబిట్స్ వచ్చి మీ మీద పడిపోలేదు. అవి ఒకప్పుడు మంచివి అని పట్టుకున్నారు, ఒకప్పుడే చాలా మంచి హ్యాబిట్స్ మనకు ఉంటే మంచిది అనుకున్నారు, అవి పట్టుకున్నారు. ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టం తెలుస్తుంది మీకు. అప్పుడు విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నారు. అవి విడిచిపెట్టేస్తున్నాయంటే అవి బలంగా పట్టుకున్నాయి. మనం అట్లు బలంగా ప్రేమించే బలంగా పట్టుకున్నాయి. ఇలా ఊరికే ఊదేస్తే పోతాయనుకుంటున్నాం. వాటిని వాటిని మనం పట్టుకున్నప్పుడు ఎంత బలంగా పట్టుకున్నామో వాటిని విడిచిపెట్టేటప్పుడు కూడా అంత బలంగా విడిచిపెడితేనే బయటికి పోతాయి. కానీ లేకపోతే బయటకు మనం ప్రయత్నం చేసినంత మాత్రం ప్రభు ఈశ్వరు సహాయం ఉండాలి. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కథ, కాలం కూడా అన్ని తలంపులే. భగవాన్ చెప్పింది బాగా అర్థం చేసి, చావు తలంపు, చావు మన శరీరం చనిపోవడం కూడా నిజం కాదన్నారు. అది కూడా తలంపు. శరీరం పుడుతుంది కదా, అది కూడా తలంపు, అది కూడా తలంపు. అన్ని తలంపులు అంటే పరబ్రహ్మం తప్పించి బ్రహ్మము తప్పించి ఇదే. దీని సిద్ధాంతం ఏమని చెప్పారంటే గాఢ నిద్ర ఉదాహరణ. గాఢ నిద్రలో ఏ తలంపు లేదు, కానీ నువ్వు ఉన్నావు, అది తలంపులు లేకుండా ఉంది. దాన్ని జాగ్రత్త అవస్థలో పట్టుకో. గాఢ నిద్రలో నేను లేరని ఎవడో ఉండవు, కానీ అది తలంపు లేక ఉంది. సంసారం అంటే తలంపులే. ఇంకోటి, గురువు అనుగ్రహం లేదనుకోండి, ఈశ్వరు అనుగ్రహం లేదనుకోండి, మరి ఏదో సాధన చేస్తాం చేయొచ్చు. కేవలం మన సాధన వల్ల సంసార వాసన పోదు. మనకి సంసార వాసన ఉందనుకోండి, మనం ఏదో సాధన చేస్తాం. ఆ గురువు అనుగ్రహం లేదనుకోండి, మనం ఈశ్వరు అనుగ్రహం లేదు, దానికి డిజర్వ్ అవుతారు అనుకోండి, మనం సంసార వాసన కూడా. అంటే స్వభావం స్వభావం అంటే కంగారు పడకండి. మనకి శాస్త్రంలో స్వభావం స్వభావం అంటారు కదండి. అర్జున నీ స్వభావమే నీ జాతిత్వం చేయిస్తున్నాడు కృష్ణుడు. ఆ స్వభావం అంటే ఏమి లేదు, అది అలవాట్లు. ఎవడు అలవాట్లు? అర్జునుడు అలవాట్లు. అర్జునుడు వాసనలే వాడి స్వభావం, అర్జునుడు అలవాట్లే వాడి స్వభావం. వాడు యుద్ధాలు చేయడానికి అలవాటు పడ్డాడు కాబట్టి యుద్ధానికి వచ్చాడు. అది వాడు అలవాటు. అది అంటే స్వభావం స్వభావం అంటే వాడు అలవాట్లు స్వభావం, వాడు వాసన స్వభావం, వాడి సంస్కారాలు ఇవన్నీ కలిసి స్వభావం. వాడి స్వభావం అటువంటిది అంటే వాడు అలవాటు అటువంటి అని మనకి ఇంకా బాగా అర్థం. ఇలా చెప్పుకోవాలండి, ఇంకా ముగిస్తున్నాం. మనం కూడా టైం దగ్గర పెట్టుకోవాలి. ఒక గంట కంటే ఎక్కువ అక్కర్లు, ఒక గంట కంటే ఎక్కువ అక్కర్. మనం ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న పోతున్నాం, పుస్తకం తీసుకుంటున్నాం, ఆర్పీజీ కూడా ఎదురు పావిన చోటే పాముతున్నాం. ఇంజిన్ చెప్పుడే కానీ కారు ఎదురకెళ్తలేదు. ఇంజిన్ చెప్పుడు చూస్తే ఎక్కువగా ఉంది, కారు ఎదురకెళ్తలేదు. ఇది పాలండి పాముతున్నాం. కోటి సాధనల కంటే ఏంటమ్మా కోటి సాధన? నిత్త మాత్రం గురువు అనుగ్రహం సరిపోతుంది. గురువు ఆత్మ ఏందా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటం కష్టం, వాడు మన దగ్గర రావటం తేలిక. వాడి అడ్రస్ మనకు తెలియదు, మన అడ్రస్ వాడికి తెలిసి వచ్చేస్తాడు. వాడి అడ్రస్ మనకు తెలియదు, వాడి అడ్రస్ మనకు తెలియదు, మన అడ్రస్ వాడికి తెలుసు. అంచేత వాడు వచ్చేస్తాడు. వాడి అడ్రస్ మనకు తెలియదు కాబట్టి అక్కడికి వెళ్ళటం కష్టం, మన అడ్రస్ వాడికి తెలుసు కాబట్టి వచ్చేస్తాడు. అది ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది బ్రహ్మమే. కానీ నువ్వు కూడా ఉన్నాననుకుంటున్నా, ఇది ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు. నీకు అర్థమవుతుందా? నేను కూడా ఉన్నాను, నేను కూడా ఉన్నాను అంటున్నావు. ఆ ఉన్నవాడు ఎవడో చూసుకో, ఉన్నవాడు ఎవడో చూసుకో. నీకు అర్థమవుతుందా? ఆ ఎవడో చూసుకుంటే, నువ్వు పరిశీలనగా చూసుకుంటే అక్కడ లేదని సంగతి తెలుస్తుంది. అప్పుడు నీ యాదజప్తిక ప్రయాణం నువ్వు అంటే ఒడ్డుకు వచ్చేస్తావు. ఎక్కడికి వచ్చేస్తావు? ఒడ్డుకు వచ్చేస్తావు. ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన శాంతి. ఆ జ్ఞాని గురించి అష్టావక్ర గీతలో చెప్తాడు, చావు వస్తే కౌగులు ఉంచుకుంటాడు. మనకు మరణం వస్తే భయం కదా. ఆ ఇంట్లో వాళ్ళందరినీ మంచం చుట్టూ కూర్చొని ఉంటాం. ఆ ఇంట్లో వాళ్ళందరినీ మంచం చుట్టూ కూర్చొని ఉంటాం. మనకు చావు వస్తే జ్ఞాని ఆడ చావుని కౌగులించుకుంటాడు. అందరూ వచ్చేస్తుంటారు. అందరూ ఏమిది, అందరూ ఏదో చావులు ఏదో ఉందో అంటే మనం భయం వస్తుంది. అందరూ ఏమి లేదు, వాడు కౌగులించుకుంటాడు. ఇది భగవాన్ లాస్ట్ రోజు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఉందో, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. చచ్చిపోయింది మిమ్మల్ని ఏమి అనుగ్రహిస్తుంది అన్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, చచ్చి ఏడ పచ్చగా ఉండి రేపు చచ్చిపోయింది మిమ్మల్ని ఏమి అనుగ్రహిస్తుంది? అయ్యా, ఎప్పుడు ఉండేదే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఏదైతే ఉందో అది మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, దానికి చావు లేదు. చచ్చిపోయేది అని మిమ్మల్ని అనుగ్రహించేది ఈ శరీరమా మిమ్మల్ని అనుగ్రహించేది అని చెప్పడం కాదు, చెప్పకుండా చెప్పడం అంటారు. ఈ శరీరమా మిమ్మల్ని అనుగ్రహించేది, ఈ జడమా మిమ్మల్ని అనుగ్రహించేది, ఈ చావుకి సిద్ధంగా ఉన్నది దీన్నే ఇది మిమ్మల్ని అనుగ్రహించేది. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. చచ్చిపోయేది మిమ్మల్ని అనుగ్రహించలేదు. ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి చావు లేదు. చచ్చిపోయి ఇదే మిమ్మల్ని అనుగ్రహించేది. మీరు ప్రేమ గొడవలు మాట్లాడరంటారు భగవంతుడు. మీరు ఈ లవ్ అఫైర్స్ ఏం మాట్లాడరంటే, లవ్ 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 ప్రేమించాలి, ప్రేమ ప్రేమ గొడవలు ఏం మాట్లాడరంటే. ఈ ప్రేమ ప్రేమ అనేటప్పుడు రెండు వస్తాయి, రెండు లేదు కదా అన్నారు. మరి నేను ప్రేమించుకోవటం ఏంటన్నారు? అది ప్రేమ అనే శబ్దంలో తీయాలి ప్రేమ అని చెబుతూ వాడికి అర్థం అవడం కోసం చెప్పారు. గ్రేస్ అనేది ప్రేమ లేకుండా ఉండదు. అనుగ్రహం అనేది అసలు అనుగ్రహం, మీరు అనుగ్రహం గురించి మాట్లాడతారు, ప్రేమ గురించి మాట్లాడరు. అంటే అది అండర్స్టూడ్ అది. అనుగ్రహం అనేది పంచదార తీయదనం లేకుండా ఉండదు, అలాగే అనుగ్రహం అనేది ప్రేమ లేకుండా ఉండదు. అదే రంగుని అడుగుతాడు, మీరు మాతో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు మాటలతోటి పని లేదు, మీకు మాటలతో పని లేదు, మీరు మాతో ఎందుకు మాట్లాడుతున్నారు? అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిట్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిట్. అంతకంటే గొప్ప పనే ఉంది, పనే ఉండదు. పని ఉండదు, పనే ఉంది మాట్లాడటానికి, పనే ఉండదు. మాట మాట గ్రేస్, మాట కంపాషన్, అవుట్ ఆఫ్ అదే లవ్. అదే కోటి సాధన కంటే, కోటి ప్రయత్నాల కంటే, కోటి నదుల్లో స్నానాలు చేయటం కంటే ఒక లెక్క మాత్రం ఇసుమంత గురువు అనుగ్రహం సరిపోతుంది. అది మన అజ్ఞానం అనే చీకటిని చూడటం, మన అజ్ఞానం అనే మన అజ్ఞానాన్ని నిప్పు పెట్టడానికి అప్పుడు మీకు ఇంకా నిప్పు గురువు అప్పుడు ఆల్రెడీ మీకు నిప్పు పెట్టేశాడు, ఇంకా తగలబట్టాను టైం పడుతుంది. గురువు మీరు సరదాగా ఉన్నారు, సరదా సరదాగా ఉంది, అప్పుడు నిప్పు పెట్టేశాడు. ఇప్పుడు మీకు లోపల ఉన్న అజ్ఞానానికి నిప్పు పెట్టేటప్పుడు గడ్డి మీదకి నిప్పు పెట్టామనుకోండి, నిప్పు పెట్ట అయిపోయింది, నిట్టి చేయటం అయిపోయింది, తగలబట్టానికి ఒక రోజు పట్టం. అలాగే మీరందరూ ఏదో సరదాగా ఉంది నాన్నగారు చెప్పారు, నిప్పు అంటుకుందా మీకు, అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ లోపల అజ్ఞానం సెపరేట్నెస్ భస్మం చేసుకుంటుంది. ఆ సగం దూరం వచ్చాక మాకు ఈ గొడవ వద్దు బాబు, ఆ గొడవ మిమ్మల్ని చూస్తాడు, అది మాకు వద్దు బాబు ఈ జ్ఞానం గొడవ వద్దని మీరు అనుకుంటారు అనుకోండి, ఇంకా అది విడిచిపెట్టదు మిమ్మల్ని. మిమ్మల్ని కడిగి కడిగి శుభ్రంగా కడిగిన ముచ్చులాగా మీ మైండ్ని చేసి మీ ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో ఎంత పవిత్రమైనదో మీ మనస్సును కూడా అంత పరిశుద్ధం చేసి పవిత్రం చేసి మనస్సును తీసుకెళ్లి ఆత్మాకారం చేసే వరకు గురువు అనుగ్రహం ఇస్తారు. అంటే అజ్ఞానాన్ని తగలబెట్టిన దేహభావాన్ని తగలబెట్టే వరకు వేరు చూసాక, దేహాభిమానాన్ని తగలబెట్టే వరకు వేరు చూసాక గురువు అనుగ్రహం మిమ్మల్ని వెంటాడు. ఈ జన్మలోనే కాదు, కానీ ఈ జన్మలో మీరు ఆ స్టేట్ పొందలేరనుకోండి, ఈ ఓల్డ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఊరికి అనుకోండి, నెక్స్ట్ బర్త్ లో కూడా మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది గురువుకి, మిమ్మల్ని వెంటాడి వెంటాడి మీకు గురువు తన స్వరూపం ఇచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు వాడు. మనకి శరీరానికి మరణం వస్తే మన బంధువులతో స్నేహితులతో పరిసరాలతో సంబంధాలు తెగిపోతాయి, మన పరిసరాలతో సంబంధం తెగిపోతాయి, మన స్నేహితులతోటి మన విరోధులతోటి మన బంధువులతోటి అందరితోటి సంబంధాలు తెగిపోతాయి. ఎప్పుడు ఆ శరీరం ఆ చనిపోయినప్పుడు, కానీ గురువుతో సంబంధం తొలగదు. ఏం చేయాలి, గురువుతో సంబంధం ఎందుకు తొలగదండి, గురువుతో సంబంధం తలంపు మాత్రమే కాదు, తలంపు అయితే అది కూడా పోతుంది. గురువుతో అనుబంధం మీ చుట్టాలు స్నేహితులు విరోధాలు పరిసరాలు అన్ని తలంపులే, గురువుతో మనకున్న సంబంధం అది కూడా తలంపు అయితే అది కూడా పోతుంది, ఈ బంధుత్వాలతో కూడా కాదు కూడా. గురువుతోడు సంబంధం తలంపు కాదు, కాబట్టి గురువు స్వరూపం మీకు ఇచ్చే వరకు గురువు మిమ్మల్ని వెంటాడుతుంటాడు, తలంపు కాదు, గురువు అనుగ్రహం తలంపు కాదు. అసలు ఇంకోటి మీరు రాష్ట్రం కూడా చెప్తున్నారు, ఇది మర్చిపోకండి, డోంట్ ఫర్గెట్ దిస్ అట్ ఎనీ కాస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీ చుట్టాలు ఉన్నారనుకోండి, అక్కడ భార్య భర్త సంబంధం ఉందనుకోండి, మీకు అర్థమవుతుంది మానసిక పరిచయం బామ్మద్దు దాకా వెళ్ళొద్దు, అన్నదమ్ముల దాకా వెళ్ళొద్దు. ఈ భార్య భర్తలకు సంసార సంబంధం ఉంటుంది, సంసార సంబంధం ఉన్నప్పుడు కదా మానసిక పరిధిలో ఏంటది మానసిక పరిధి. చుట్టాల సంబంధం సరే సరే, అది బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా శారీరక అనుబంధం ఉన్నప్పుడు కదా ఏంటది మానసిక పరిధి. మానసిక పరిధిలో లేనిది ఏదైనా ఉంటే అది ఒకటి, అది గురువు అనుకోండి. మానసిక పరిధిలో లేనిది ఏదైనా ఒకటి ఉంటుంటూ ఉంటే మీకు మీ పిల్లలకి, మీకు మీ హస్బెండ్కి, మీకు మీ స్నేహితులకి, మీకు మీ విరోధులకి అన్ని మానసిక సంబంధాలే, అన్ని కూడా మానసిక సంబంధాలే. కానీ మానసిక పరిధిలో లేనిది మా మెంటల్ కాంటాక్ట్తో మానసిక అనుబంధంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండేది ఏంటిది గురువు అనకి, అది గురువు అని గురువు మటుకి మైండ్ పరిధిలో లేదు, అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ దేహాలు మారినా ఒకవేళ మీకు హ్యాబిట్స్ మారిపోతున్నప్పటికీ అది మిమ్మల్ని సరైన మళ్ళీ ట్రాక్ని పెట్టి ఒకవేళ చక్రం ట్రాక్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ మిమ్మల్ని ట్రాక్ని పెట్టి మిమ్మల్ని శుభ్రంగా స్నానం చేయించి మీ పిల్లలకి బాడి చేసుకుంటే మళ్ళీ వాడిని మీరు ఎత్తుకుని మీరు ఎలా ముద్దు పెట్టుకుంటారు. అలాగే ఒకవేళ మీరు బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళినా అది మళ్ళీ మిమ్మల్ని కడిగి శుభ్రం చేసి మీరు వాడిని మర్చిపోయినా గురువు మిమ్మల్ని మర్చిపోకుండా అది మీ మళ్ళీ వాడి స్వరూపం మీకు ఇచ్చే వరకు, మీరు ఏ జన్మలో ఉన్నా సరే వాడి స్వరూపం మీరు ఇచ్చే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడం అదే పులినోట్ల పడ్డ మాంసం. అదేంటది పులినోట్ల ఒకటి కొండ గుర్తు పెట్టుకోండి, ఇందులో నాకు ఏం పార్షియాలిటీ లేదు, భగవాన్ ఏం మాట చెప్పినా అల్టి ఫారినర్ ఫుల్ బెంచ్ జరుగుతుంది ఏంటని ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇంకా మీరు ఇక్కడ వచ్చి విశాఖపట్నం కోర్టులో అప్పీల్ చేసుకునే లాభం. ఫుల్ బెంచ్ తీర్పు చెప్పాక విశాఖపట్నం కోర్టులో మీరు అప్పీల్ చేసుకునే లాభం లేదు. ఏ మాట చెప్పినది ఫైనల్, అది అయిపోయింది. అయితే మనకు డైజెస్ట్ కాకపోవచ్చు, ఆ మాటలో డైజెస్ట్ కాకపోవచ్చు. అంటే మీరేం చేస్తారంటే మీకు అర్థమైనా ఓపెనైనా చదువుతాం, చదవకపోయిన చదివినట్టు నటించండి. మీరు సాధన చేయట్లేదు, సాధన చేస్తున్నట్టు నటించినా కొన్ని మార్కులు వేస్తారు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు చోట మనకున్న అనుబంధం మానసిక పరిధిలో కాదు. బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధం కూడా మానసిక పరిధి. మానసిక పరిధితో సంబంధం లేకుండా సంబంధం ఒకటే ఒకటి, అదేంటది? దేశగురు. అది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మటుకాలు డిస్పర్స్ అయిపోండి. ఎప్పుడైతే మీటింగ్ వచ్చిందో అప్పుడు పార్టీని తప్పదు.